गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मन्त्रमूलं गुरुवाक्यम् मोक्षमूलं गुरुकृपा। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ श्रीगुरुभ्यो नमः।
ఓం శ్రీ నాన్న పరమాత్మ గ్రీష్మ ఆంటీ వాళ్ళు నీకే ఎక్కువ క్లోజ్ అని చెప్తే మీరే న్యాయం చేయగలుగుతారు మా ఆంటీ గురించి చెప్తే. సో మీరు ఇంట్రొడక్షన్ నువ్వు అమ్మ ఇచ్చి తర్వాత ఆంటీతో స్టార్ట్ చేయండి. అమ్మ మాకు చాలా బాగా క్లోజ్, వాళ్ళ మదర్ ఇంకా ఎక్కువ. నిన్ను రెగ్యులర్ కదా అరుగు మీద, ఏంటి తర్వాత ఏంటి బోల్డ్ గా ఆనెస్ట్ గా నాన్నగారు అడిగింది ఉన్నది ఉన్నట్టు గట్టిగా, ఇంకా అసలు సొసైటీ కనపడదు గట్టిగా నాన్నగారికి చెప్పేయాలి అడిగినానికి అడిగినట్టు. వెరీ వెరీ ఆనెస్ట్ అనమాట, ఇంకా జెన్యున్ డివోటీస్ ఆఫ్ నాన్న. చాలా దొరకారు ఆంటీ మనకి ఈరోజు.
భగవంతుడే ఇన్నాళ్ళకి ఇలాగా అవకాశం ఇచ్చాడు నాకు.
అవునవును,
అదే లైక్ ఇంట్రడక్షన్ మాకు నాన్నగారు ఇంట్రడ్యూస్ చేసింది, మమ్మల్ని అత్త అయినా కూడా నాన్నగారు ఇన్డెప్త్ గా అర్థమైంది ఆంటీ ద్వారా అనేది. ఇది యాక్చువల్లీ మా ఫ్యామిలీ అందరికి అంటే డే టు డే లైఫ్ లో మా దగ్గరే ఉండటము అంటే జీవిత విధానం ఎలా నడవాలి అనేది, ద వాక్ ఆఫ్ ద లైఫ్ అంటే ఎంత పాజిటివ్ గా ఎంత ఎనర్జెటిక్ గా సరెండర్ గా ఎలా సరెండర్ అవ్వాలి గురువుకి భగవంతుడికి. భగవంతుడు అనేవాడు అసలు ఉన్నాడు అని నమ్మకంగా ఉండాలి అనేది ఆ బేసిక్ పాయింట్ నుంచి మమ్మల్ని చాలా అంటే డివోటీస్ గురించి చదువుతాం, పురాణాల్లో చాలా చదువుతాం కానీ ప్రాక్టికల్ గా జీవించి మా ముందే అలా ఎగ్జాంపుల్ గా చాలా ఉండేవాడు. ఇది అంటే తను మాకు హెల్ప్ చేసింది అంటే స్పిరిచువల్ గ్రోత్ లో నేను మాటల్లో చెప్పలేను అనమాట. షీస్ లైక్ మై సెకండ్ మదర్ యాక్చువల్లీ. తను పార్టీ భీమవరం వెళ్ళినప్పుడు చాలా చాలా బాధపడ్డాం అనమాట మేమందరం. యాక్చువల్లీ అంటే సాధన చేస్తున్నాము అని కానీ స్పిరిచువల్ లో గ్రో అవుతున్నాము అని కూడా తెలియలేదన్నమాట. అలా తను వెళ్ళిపోయాక అనిపించింది యునో వి లాస్ట్ చాలా దూరం వెళ్ళిపోయాడు అంటే. ఇట్ వాస్ సో ఈజీ టు ఫేస్ ది సర్కమ్స్టాన్సెస్ వెన్ యూ హ్యావ్ గుడ్ పీపుల్ అరౌండ్ కదా. సో అంటే సునాయాసంగా ఎలాంటి కష్టం వచ్చినా ఎదిరియచ్చులే అనిపిస్తుంది అనమాట.
అవును, అంటే మంచి సహవాసం ఉంటే అలాగే ఉంటుందమ్మా. వన్ జెన్యున్లీ గుడ్ ఫ్రెండ్ అండ్ సపోర్ట్ కొంచెం మన మీద ఇవాల్వ్డ్ సోల్స్ ఎవరైనా ఉండి వాళ్ళని యాక్సెప్ట్ చేసుకున్నా కూడా విల్ హ్యావ్ లైఫ్ డెఫినెట్లీ.
కానీ భీమవరం వెళ్ళటం చాలా మంచిగా అయింది, ఎందుకంటే నాన్నగారితో క్లోజ్ గా వెళ్ళటం, మీటింగ్స్ అన్నిటికి వెళ్ళి అక్కడ అప్డేట్స్ మాకు ఇవ్వటము, మాకు నాన్నగారి మధ్య మీడియేటర్ చేయడము చాలా బాగుండింది అనమాట. సో గ్రేట్ఫుల్ అంటే నాన్నగారు మాకు ఆంటీ దగ్గరగా పెట్టటము, ఇట్ ఇస్ లైక్ అ బ్లెస్సింగ్ ఫర్ ఆ ఫ్యామిలీ, ఆల్ ఆఫ్ అస్. యాక్చువల్లీ మా ఇంట్లో అంతా సైలెంట్ గా ఉంటుంది అనమాట, అంటే ఇంట్లో మనుషులు ఉన్నారా లేదా అని కూడా తెలియదు, విఆర్ ఆల్ ఇంట్రోవర్ట్స్ అండ్ వెరీ సైలెంట్. ఆంటీ వచ్చినాక తండ్రి అంటే ఇంత సైలెంట్ గా ఎలా ఉంటారు మీరు అని అంటే ఎక్స్ప్రెస్ చేయడము, స్పిరిచువల్ గా ఎలా ప్రోగ్రెస్ అవ్వడం, సరెండర్ ఎలా నేర్పించారనమాట. అమ్మ చెప్తారు, అమ్మ ఆన్లైన్, అమ్మ
ఆడియో పెట్టు.
అంటే
అన్మ్యూట్ లోనే ఉన్నారు, చెప్పండి అండి.
అవును సార్, తన ద్వారా నేను అసలు నేను చెప్పాను కదా నా మీటింగ్ లో, తనే నా జీవితం అయిపోయింది స్పిరిచువాలిటీ అయితే. నాన్నగారు చాలా, అసలు నాన్నగారు భగవాన్ ఇచ్చిన వరం నాకు లక్ష్మి అంటే. నేను కోరుకునే స్పిరిచువల్ ఫ్రెండ్ ని అలాగా నాకు తన్ని వరంగా ఇచ్చారు నాకు లక్ష్మిని. నిజం చెప్పాలంటే చిన్ను అన్నట్టు నేను డే టు డే లైఫ్ లో తను చూసే నేను చాలా వరకు నేర్చుకున్నాను, ఇలా ఉండాలి, ఇలా పద్ధతిగా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా నడవాలి, ఇలాగా భగవంతుడిని ఇలా శరణు వేడాలి, ఇలా చెయ్యాలి అనేది ప్రతిదీ కూడా. అంటే వినటం వేరు, మనకి వినే వింటాం కానీ ఆచరించాలనే ప్రాక్టికల్ గా చేసే వాళ్ళ దగ్గర నుంచే మనకు వస్తుంది. ఇప్పుడు ఎవరైనా మాటలు మన సత్సంగాలు చాలా వింటాం కానీ విన్నది వేరు, ప్రాక్టికల్ గా నా కళ్ళు ఎదురకుండా తను జీవిస్తుంటే నేను చూస్తున్నాను కదా. ఎంత కోపం వచ్చినా కూడా అసలు కోపం కనపడేది కాదు, ఏ రోజు కోపం కనపడేది కాదు, చిరాకు కనపడేది కాదు. ఏంటి ఇప్పుడు ఇవన్నీ అవసరమా, ఇవాళ దాని పొజిషన్ చూస్తే నిజంగా ఇవాళ చెప్తుందో లేదో కూడా నాకు డౌటే, పొద్దున్న నుంచి డౌటే. ఏంటంటే తన పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట, చాలా క్రిటికల్ గా ఉంటాయి. మొన్న సునీత చెప్పింది కదా సేమ్, అలాగే తనది లైఫ్ కూడా అలా క్రిటికల్ గా ఉంటుంది, ఏ క్షణానికి ఏం జరుగుతుందో తెలియదు తన ఇంట్లో కూడా. అదే భయపడుతున్నాను అది చెప్పగలుగుతుందో లేదో అసలు అనేసి.
2 గంటలు ఎవరు డిస్టర్బ్ చేయరు ఆవిడని బ్రహ్మాండంగా చెప్తారు.
అదే నాన్నగారికి నేను పొద్దున్నుంచి అదే చెప్పుకుంటున్నాను. ఎప్పుడు కూడా లక్ష్మిని నాన్నగారు ఏం చేసేవారంటే షావుకార్ గారు లక్ష్మి వచ్చిందా రమ్మనండి అని అంటారు అనమాట. ఎక్కడో కూర్చుంటుంది వెనకాల, ఎక్కడో కూర్చుంటుంది జనంలో, రమ్మంటారు అనమాట. రమ్మని దగ్గర తను మాట్లాడలేకపోయినా పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడిస్తారు అనమాట. అలాగే ఇవాళ కూడా నాన్నగారు మీరే నోరు ఉపయోగించుకుని దాని లైఫ్ లో చేసిన సంఘటనలు కానీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఉంటాయి, అవన్నీ చెప్పించండి నాన్నగారు మీరే. అదే చెప్పేవాడు మనమైతే చెప్పించేవాడు రామభద్రుడు అని నాన్నగారే చెప్పిస్తారని నేను ఇంకా మెదలకుండా సైలెంట్ గా ఊరుకున్నాను, ఎలా జరిగితే అలా జరుగుతుందని. నేను టైం ఎక్కువ తీసుకోకూడదు, దాన్ని మళ్ళీ అవకాశం ఇస్తామో లేదో, లక్ష్మి మళ్ళీ మనకు అవకాశం ఇస్తుందో లేదో కూడా తెలియదు. ఇవాళ దాన్ని మనం పరిపూర్ణంగా దానికి మీటింగ్ దాన్ని సక్సెస్ చేయాలి కాబట్టి నేను అదే చెప్తున్నాను దాని నోటెంట.
మొన్న చెప్పారు కదా, ఐ మీన్ మైత్రి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్రెండ్ స్పిరిచువల్ ఫ్రెండ్ నాకు అన్నందుకు లక్ష్మిని పెట్టి మీకు, అంటే ఒక పక్కన నాన్నగారు ఒక పక్కన మీకు పక్క నుండి సహవాసం
లక్ష్మి పట్టుకుని నడిపించింది
మీ మీటింగ్ మొత్తం.
చెప్పలేను, కష్టపడ నన్ను కష్టపడనివ్వదు, నన్ను అసలు ఒక బ్యాగ్ కూడా మొయ్యనివ్వదు. ఓషా ఒకసారి మేము అరుణాచలం వెళ్లేటప్పుడు ట్రైన్ లో దిగి నేను నడువు నొప్పని నేను బ్యాగులు మొయ్యలేనని బ్యాగులు మోస్తున్నాం. ట్రైన్ వెళ్ళిపోతుంది పట్టాల మీద నుంచి యువతలకు రావాలన్నమాట కాట్పాడికి. అది ఆ రోజున ఎంత బాధపడిపోయిందంటే నీ చేత ఈ బ్యాగులన్నీ మోయించేస్తున్నానే అని అంత బాధపడింది అనమాట. అంత బాగా చూసుకునేది నన్ను. హలో,
హాయ్
హాయ్ లక్ష్మి, ఉషా స్టక్ అయింది.
బాగా చెప్పేస్తున్నావు నా గురించి ఎక్కువగా.
దీది వినిపిస్తోంది ఇప్పుడు. అమ్మా యా మ్యూట్ చేస్తున్నాను. యా లక్ష్మి ఆంటీ
మాట్లాడుతున్నాను.
ఆంటీ
ఓకే అమ్మా. శ్రీ గురుభ్యో నమః. శ్రీ నాన్న పరమాత్మనే నమః.
ఆంటీ ఆంటీ అది యాప్ యాప్ క్లో మళ్ళీ ఓపెన్ చేస్తారా కొంచెం? మేము కనిపిస్తున్నాం ఆంటీ.
మీకు కనిపించట్లేదు మరి?
అది యాప్ ఓపెన్ చేయాలి ఒకసారి. అది యాప్ క్లోజ్ అయినట్టుంది.
రంగనాథ్ క్లోజ్ అయిపోయిందంట, ఓపెన్ చేయి నాకు.
రంగనాథ్ అది యాప్ బ్యాక్ గ్రౌండ్ కి వెళ్ళింది. అది జస్ట్ యాప్ ఓపెన్ చేసి ఉంచి అలానే పెట్టి
స్టార్ట్ చేయండి.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ నాన్న పరమాత్మనే నమః. గ్రీష్మనే వాణి బాగా చెప్పేశారు నా గురించి, కానీ భగవంతుడు నాతో చేయించాడని నేను ఎప్పుడు అనుకుంటా. ఏదైనా సరే ప్రతి క్షణం నేను భగవంతుడు ఇలా నడిపిస్తున్నాడు, నాలో ఉండి నడిపిస్తున్నాడు అనుకుంటాను. ప్రతి క్షణం భగవంతుడు తెలియకుండా రాదు, ఏది భగవంతుడు తెలియకుండా జరగదు. నాకు బాగా విశ్వాసం నమ్మకం కూడా. ప్రతి క్షణం ఆ క్షణం ఈ క్షణం కాదు, ప్రతి క్షణం నా లోపల ఉండి నన్ను నడిపిస్తున్నాడు నాకు అనిపిస్తుంది అనమాట. అది కూడా అంతే, ఇది కూడా అంతే. బాధ అయినా కష్టమైనా సుఖమైనా ప్రతి దాంట్లోనూ భగవంతుడు ఉన్నాడు. నేను చెయ్యకపోయినా నాతో చేయిస్తున్నాడు అంతే. మా అమ్మగారు మాది పల్లెటూరమ్మ, చిన్నప్పటి నుంచి ఆర్ధవరంలోనే పెరిగాం, ఆర్ధవరంలోనే చదువుకున్నాం. రామకృష్ణరాజు గారు మాది ఒక ఊరు. మా అమ్మగారు చిన్నప్పటి నుంచి, మా అమ్మగారిది ఆధ్యాత్మిక కుటుంబం. మా అమ్మగారిది పాలకోడేరు అనమాట. నాన్నగారు మీటింగ్లు చెప్తారు కదా పాలకోడేరు రామాలయం దగ్గర. మా అమ్మగారు తాతగారు రామ భక్తులు అనమాట. అంటే మా అమ్మగారికి రామ సీతారత్నం అని పేరు పెట్టారు. గుడి కట్టించి 70 సెంట్లు పొలం రాశారు గుడికి. ఎలా అంటే పంతులు గారికి ఏమో సగం వాట, భజంత్రీలకి పల్లకి మోసి వాళ్ళకి కూడా వాట అందరూ రాసేసారనమాట. తర్వాత రెండో పాయింట్ ఏమో కళ్యాణానికి శ్రీరామనామం చేసినప్పుడు మాది ఎవరికి ఒక రూపాయి కూడా లేకుండా అలా రాశారనమాట. అందుకనే ఆ పొలం ఎవరు అమ్మకుండా అయిపోయింది. అందరికి చాలా రోజుల తర్వాత అంత ఆస్తులన్నీ పోయినాయి అందరేనే. కానీ ప్రతి సంవత్సరం అమ్మ వాళ్ళ తరపు వాళ్ళు ఎవరో ఒకళ్ళు శ్రీరామనామం చేస్తారు, ఊళ్ళో అంతా భోజనాలు పెడతారు. ఇప్పుడు మా మావయ్య వాళ్ళు కూడా అక్కడ స్థలం కొని కళ్యాణ మండపం కట్టి పాలకోడేరుకి అంకితం చేశారు. అందుకని మా అమ్మగారి తరపు నుంచి బాగా మా అమ్మగారు బాగా భక్తి ఎక్కువ చాలా. అంటే అర్ధవరంలో మా అమ్మగారు మా నాన్నగారు పెళ్లి చేసుకున్న అర్ధవరం వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మా అమ్మగారికి భక్తి ఉండిపోయింది అలాగా. మేము తర్వాత మా కుటుంబంలో మా అమ్మగారు చాలా బాధలు పడ్డారు.
మీ అమ్మగారికి చాలా డివోషన్, చాలా డివోషన్
బాగా అండి
తెలుసు కదా బాగా
డివోషన్ ప్లస్ ఆ కష్టాలకి పాటలు పాడేసేదండి. పాటలు రాత్రి అనుకునే పొద్దున కృష్ణాష్టమి అనుకోండి కృష్ణుడిపై పాట పాడేసేదండి. ఏ రామ శ్రీరాముని అనుకోండి రాముడి మీద శివుడి మీద అలాగ పాటలు అలా రాసేసుకుని పాడేసుకునేది. అంటే పప్పు రుబ్బడం దగ్గర నుంచి అన్ని చేసుకునే పని, అన్ని దుబ్బుతానే మధ్యలో గుర్తొచ్చింది అనుకోండి పదం పుస్తకం పెట్టుకుని రాసేసుకునేది అనమాట. అంత ఇష్టం అనమాట, ఏ దేవుడి మీదైనా పాట పాడేసేది అనమాట. అప్పుడు 1986లో నాకు మ్యారేజ్ అయిందమ్మా. మ్యారేజ్ ముందు పిలవటానికి వెళ్ళినప్పుడు తాడిపత్రి నుంచి బ్రహ్మం గారు అని వచ్చేవారు మాస్టర్. అప్పుడు అందరికి శుభలాగిస్తా బ్రహ్మం గారు ఉన్నారు కదా అని అక్కడ ఆయన ఆశ్రమంలో రమణాశ్రమం అని పెట్టారు. అది ముందు చెప్పాలి, మా ఊళ్ళో రమణాశ్రమం అని పేరు పెట్టారు ఆశ్రమం పేరు. అప్పుడు నేను అనుకున్నాను, నేను చాలా చిన్నదేను 8th 9th చదువుతున్నాను 7th చదువుతున్నప్పుడు అన్నాను నేను మా అమ్మతోటి, అమ్మాయి రమణాశ్రమం ఏంటి, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు రమణాశ్రమం ఏంటి బాబు, ఇంకా దేవుడి పేర్లు ఎవరు దొరకలేదని అన్నాను. నాకు అప్పుడు రమణుడు అంటే ఏం తెలియదు, అర్థమైందా, తెలియక ఇలా అంటే అది ఆయన ఒక ధ్యాని అని చెప్పింది మా అమ్మ. చెప్పిన తర్వాత రమణాశ్రమం అయిపోయింది. తర్వాత పెళ్లికి అందరికి కార్డు ఇస్తా అంటే మా అమ్మగారు ఏం చేసేవారంటే రమణాశ్రమంలోకి ఎవరై వచ్చినా గురువులు ఎవరు వచ్చినా మా ఇంట్లోంచి టిఫిన్ పట్టుకెళ్ళి ఇచ్చేవారు. భోజనం అంతా మా ఇంట్లోనే, నైట్ టిఫిన్ కూడా మా ఇంట్లోంచి పట్టుకెళ్ళి ఇచ్చేవారు అనమాట మా అమ్మగారు. ఇంకా అందరూ గురువులు కూడా అందరూ మా ఇంటికి వచ్చేవారు. మా ఇల్లంతా గురువులతోటిని భక్తులతోటి నిండిపోయింది బాగా. అది మా నాన్నగారు వచ్చిన తర్వాత మాది తాటాకిల్ అనమాట, అర్ధవరం అంటే వెంకటిల్లు ఉన్నదే అక్కడ బిజినెస్ షాపుది. ఇంకా మా నాన్నగారు వచ్చేసి తాటాకిల్ కట్టుకున్నారు కొంచెం దూరంలో. అప్పుడు అన్నారనమాట నాన్నగారు వచ్చానంటే, ఇది కుటీరం కాదమ్మా, రాముడి కుటీరం అమ్మా ఇది మీ ఇంట్లో అని. చల్లగా ఉంటది అంటే బాగా అందంగా తయారు చేసేసుకునేదండి మా అమ్మ బాగా. ఇంకా నా పెళ్ళైన తర్వాత కార్డు ఇవ్వడానికి వస్తే బ్రహ్మం గారికి ఇచ్చింది అనమాట, ఇలాగ మా అమ్మాయి పెళ్ళండి అంటే. ఆయన ఏం చేశారంటే ఒకటి రేఖ మీద ఉండేది రమణ మహర్షి ఫోటో ఉండేది కదండి, రమణ మహర్షి రేఖ మీద ఉన్న ఫోటో ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నేనేం చేశాను, అది ఆయన ఇచ్చారు మా అమ్మమ్మ ఇంత మొఖం చేసుకుని నీకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చారు, భగవాన్ ఫోటో ఇచ్చారు, ఆ భగవాన్ భక్తుడే ఇచ్చారు నీకు అని ఇంత మొఖం చేసేసుకుని చాలా సంతోషంగా ఇచ్చేసింది అనమాట. ఇది నేనేం చేశాను, ఇదేంటి గిఫ్ట్ ఏంటి అని ఇలాగ కుర్చీలోకి విసిరాను అనమాట. కుర్చీ పక్క ఉంటే కుర్చీలోకి విసిరాను అంటే నాకు నిర్లక్ష్యం, అంటే భగవాన్ గురించి తెలియదు కాబట్టి నిర్లక్ష్యం అనమాట. తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయింది, ఆయన వచ్చారు ఆశీర్వదించారు అయిపోయింది. పెళ్ళైన తర్వాత ఇంకా హైదరాబాద్ వచ్చేసాను నేను. హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంకా నాకు అప్పుడు కష్టాలు మొదలయ్యాయి, చాలా ఇబ్బందులు. ఈయనక మాట కొంచెం వినేవారు కాదు, ఇలాగ రకరకాల పరిస్థితులు. అయితే తర్వాత నాకు అనిపించింది ఆ రోజునే భగవాన్ ఫోటో విసిరింది మొదలనే నాకు ఇన్ని ఇలా ఇబ్బందులు వస్తున్నాయేమో అనిపించింది. మళ్ళీ సంక్రాంతికి వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నాను. అదేంటి పట్టుకెళ్తామంటే ఏమో అమ్మా నాకు తెలియదు, నాకు పట్టుకెళ్ళాలని ఉంది పట్టుకెళ్ళిపోతున్నాను, నాకు ఇచ్చారు కాబట్టి నేను పట్టుకెళ్ళిపోతున్నాను అన్న తీసుకెళ్ళిపోయాను. తీసుకెళ్ళిపోయిన తర్వాత అలాగా నాకు చిన్నప్పటి నుంచి ఏమైందంటే నా జీవితం కూడా చాలా కష్టాలు. నేను ఇంటర్మీడియట్ మా అమ్మగారు కిరాణా కొట్టు అయితే నాకు స్కూల్లో ఉన్న డ్రిల్ పీరియడ్ అయితే ఇంటికి వచ్చేసేదని, అంటే షాప్ తీసుకోవాలని. మా నాన్నగారు ధాన్యం వ్యాపారం చేసేవారు, ఆయన ఇంకా ఉండరు కదా మనం వెళ్ళిపోతారని డ్రిల్ పీరియడ్ కూడా ఆఫ్ చేసి వచ్చేసేదాన్ని. కానీ వచ్చేసి ఇంట్లో వ్యాపారం చేసేదాన్ని. తర్వాత ఇంటర్మీడియట్కి జాయిన్ అయ్యి చేశారు గణపవరం సైకిల్ మీద. నాకు అప్పుడు 7 రూపాయలు అమ్మేది మా షాప్. నేనేం చేశాను, ఇంకా రోజు అక్కడ మందులు అదే కిరాణా కొట్లో సరుకులు డబ్బులు పట్టుకుని వెళ్ళి అక్కడ ఖాతా పెట్టి మళ్ళీ వచ్చేటప్పుడు ఇంటర్మీడియట్ చదువుకొని వచ్చేటప్పుడు సరుకులన్నీ తీసుకొచ్చేదాన్ని అనమాట. వచ్చి మళ్ళీ హాఫ్ డే స్కూల్ అనమాట, 7:30 వెళ్ళిపోతే 12:30 1 గంటకు ఇంటికి వచ్చేసేదాన్ని. రోజు సరుకులు తీసుకొచ్చి మళ్ళీ అమ్ముకుని మళ్ళీ రేపు మొన్నడు వెళ్ళేదాన్ని అనమాట. అలా వెళ్ళేటప్పటికి 7 రూపాయలు అమ్మేది నేను అలా సరుకులు తీసుకొచ్చి ఇవ్వడంతో రోజుకు 15,000 అమ్మేలాగా అయింది షాప్ 2 సంవత్సరాల్లో. రోజు 15,000 20,000
లక్ష్మి
అలా. అందుకే నాన్నగారికి చాలా ఇష్టం, నువ్వు కష్టపడి చేసే ఒక అమ్మాయి సంసారం అంటే. మా అమ్మగారు చెప్పారు, మా పెద్ద పెళ్ళే కష్టపడి చేసిందండి సంసారాన్ని, మా సంసారాన్ని పైకి తీసుకొచ్చిందండి. నాన్నగారు చాలా ఇష్టపడేవారు నువ్వు చాలా సరుకులు తెచ్చి. నాన్నగారు కూడా మా ఇంటికి వచ్చారు, మా షాప్కి కూడా వచ్చారు.
కొత్త షాప్ ఇప్పుడు ఓపెనింగ్ చేశారు కదా బాబు షాప్, ఏదో ఒక షాప్ కి వచ్చాం. రైట్,
ఏలూరులో షాప్ కి వచ్చారు మీరు?
ఏలూరులో షాప్ కి వచ్చాను, కరెక్ట్.
అంటే ఇక్కడ అయిపోయిన తర్వాత ఏలూరులో షాప్ పెట్టాం, ఆ షాప్ కి వచ్చారు మీరు. కష్టపడి పనిచేసేదాన్ని. నాన్నగారు అడిగారు ఒకసారి, నువ్వు కష్టపడి పని చేస్తున్నావు నీకేం అనిపించలేదా అంటే, లేదండి నేను నా సంసారాన్ని పైకి తీసుకొస్తాను నాకు అదే అనిపించలేదండి ఎప్పుడు అన్నాను. సరే అలాగా జరిగిపోయింది, పెళ్ళి అయిపోయింది, ఇక్కడికి వచ్చాను, ఇలా జరిగింది. ఏమైందంటే మొత్తం మీద నన్ను భగవంతుడు ఏం చేశాడంటే, రమణుడు ఆ సముద్రంలోకి జ్ఞాన సముద్రంలోకి తోసేసాడు నన్ను. అందుకనే మునిగిపోయాను అనమాట, జ్ఞాన సముద్రంలో మునిగిపోయి ఈత కొడుతున్నది అండి ఇప్పుడు కూడా. ప్రతి క్షణం నేను నాన్నగారు అన్నారు ఒకసారి, అంటే ఇది ఏమన్నా నామం తీసుకున్నావా అంటే, నామం లేదు నాన్నగారు, ఒక బుక్లో వెనకాల పేజీలో చదివాను అరుణాచలం అని స్మరిస్తే మంచిదని. అప్పుడు కానీ ఇంకా ఏ పని చేసినా అరుణాచల సభ, అరుణాచల సభ అని అనుకుని అంటానమాట నిరంతరం. బట్టలు ఉతికినా ఇల్లు తుడిచినా అంట్లతో ఇంకా అసలు ఇంకా ఆ నామం అలాగా వస్తూనే ఉంటుంది అనమాట, అరుణాచల శివ అరుణాచల శివ అని. అలాగా నిరంతరం ఏ పని చేసినా అలా జరుగుతుంది నాకు. కష్టాలు వచ్చినా సరే సుఖాలు వచ్చినా సరే భగవంతుడు తెలియకుండా రావట్లేదు నాకు. భగవంతుడే ఇచ్చాడు ఈ కష్టం కూడా. ఏది ఇచ్చిన నాన్నగారు ఒకసారి అన్నారు, ఒక బెల్లం లడ్డు ఉందనుకో అది మింగలవా అంటే, లేదా ఒక మొట్టికే వేస్తారు దాని మీద చిన్న ముక్కలు చేసుకుని తినేస్తారు, అలాగే నీకు కష్టం వచ్చిందనుకో దాన్ని విభజించు, కష్టం నీకు కష్టం అనిపించదు అన్నారు.
ఏదైనా
విభజించడం అనమాట, చిన్న చిన్న ముక్కలు చేసేస్తే మింగేయగలుగుతా, షుగర్ పేషెంట్లైనా అలా తినేస్తారు అని చెప్పేవారు అప్పుడు. ఇంకా అలా జరిగింది నాన్నగారు. ఇంకా తర్వాత ఒకసారి అరుణాచలం వెళ్ళామండి, వాణియాళ్ళు అది పద్మ అంటే భానుగారు పద్మతో, అంటే అరుణాచలం నేను ఎప్పుడూ వెళ్ళలేదండి. భానుగారు పద్మ ఈయన అది అప్సిగూడలో ఉండేవారు వాళ్ళు. అప్సిగూడలో ఉన్నప్పుడు ఈయనకి బండి మీద తీసుకెళ్తా ఉండేవారు. ఈయన రామాంతపూర్లో వర్క్షాప్ ఉండేది, ఈయన తీసుకెళ్తా ఉంటే అప్పుడు నాకు అన్నారంట, నేను అరుణాచలం వెళ్తున్నానండి అని. అంటే మా మిసెస్ కూడా ఎప్పటి నుంచో అరుణాచలం వెళ్తున్నదండి, మీరు వెళ్తే మా మిసెస్ కూడా తీసుకెళ్ళండి అందంట. అంటే ఆవిడ తీసుకెళ్లారు భానుగారు పద్మనే. అప్పుడు వాళ్ళు ఆడపడలే కదా వీళ్ళు, వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు. అలా అలా తీసుకెళ్లారు అరుణాచలం. తీసుకెళ్ళిన కాంచి ఒక్కసారి ఆ అరుణాచలం భానుగారు తీసుకెళ్లారు మమ్మల్ని ఫస్ట్ టైము గిరి ప్రదక్షిణ చేస్తుంటే నాకు ఉద్వేగం వచ్చింది. అంటే ఇంకా అసలు ఎంత ఉద్వేగం అంటే, ఇంకా ఆ అరుణాచలం నుంచి వచ్చేస్తుంటే కళ్ళ దారాలు వచ్చేస్తున్నాయి అనమాట. అరుణాచలం అంటే అంత ఇష్టపోయి పెరిగిపోయింది అనమాట నాకు. ఇప్పుడు కూడా రోజు నాకు నిద్ర పట్టలేదు అనుకోండి, ఒకసారి అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేస్తాను నిద్రలో
మానసికంగా.
ప్రతిరోజు అంటే నిద్ర పట్టలేదు అనుకోండి, అరుణాచలం గిరి ప్రదక్షిణ తెలుసు కదా, ఎన్నో చూసాము ఎన్నో సార్లు చేసాము, అలా గిరి ప్రదక్షిణ చేసేస్తే మధ్యలోనే నిద్ర వచ్చేస్తుంది అనమాట. అదొక ఆప్షన్, నాకు అదో టాబ్లెట్ లాగా ఉంటది అనమాట నిద్రకి.
వెళ్ళినప్పుడే మీకు బాగా అట్రాక్షన్
అప్పుడే నేను అడిగాను అనమాట, అక్కడ స్కందాశ్రమం పైకి వెళ్తుంటే ఒక స్వామిని అడిగాను, నాకు ఇలాంటి గిరి కావాలి అని. అంటే ఇంత గిరి అంటే దాంట్లోదే బ్లాక్ స్టోన్ అండి అది ఇచ్చారు, దాంట్లో మనం లైట్ వేసి చూస్తే బంగారం కనిపిస్తుంది. ఎప్పుడైతే గిరి ప్రదక్షిణ దానికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత, అక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడేమో లింగానికి చేసేవాళ్ళం వాణి చెప్పింది కదా గుట్ట మీదకి వెళ్ళి అది చేసింది. తర్వాత ఇంక ఇక్కడ భీమవరం వస్తే ఎవరు చేయను అన్నారు, భీమవరం వచ్చిన తర్వాత ఎవరో చేయనంటే సరే అని. ఇంకా నాకు మనసులో ఎప్పుడు ఏదైనా సరే భగవంతుడు లోపల నుంచి చేస్తాడు అంతే, ఎవరో చేయనంటున్నారు కాబట్టి నువ్వు ఇంట్లో చేసేసుకో అంటే ఇంట్లోనే ఇంకా పసుపు కుంకుమ గంధము విభూతి చేస్తాను. తర్వాత అంటే ఆవు పెరుగు ఉంటాయి మా ఇంట్లో, ఆవు పెరుగు తేనె నెయ్యి పంచదార ఇవన్నీ వేస్తాను. అలా పూజ చేసుకోవటం అలవాటు, పొద్దున్న అభిషేకం చేసుకుంటాను, సాయంత్రం పూజ చేసుకుంటాను. ప్రతిరోజు ఏ ఊరైనా వెళ్ళినా కదా తెల్లారగట్లే లేచిపోయి చేసేసుకుంటా ఫస్ట్, అది చేసుకోవడం బయటకు వెళ్తాను అనమాట. నాన్నగారు ఒకసారి అంటే వాణి పరిచయం అవన క్రితం హైదరాబాద్ లోనే అడిగారు. అడిగితే నీకేమన్నా ఫ్రెండ్షిప్లు ఉన్నాయా అన్నారు. లేవు లేవు నాన్నగారు అన్నాను. ఏ అప్పుడు 90 91లోనో 90లోనో హైదరాబాద్ లోనే అడిగారు అనమాట. అప్పటి నుంచి నువ్వు ఏం చేస్తావంటే నీకు ఫ్రెండ్షిప్లు ఏమీ లేవు కాబట్టి ఒక గుడితో అనుబంధం పెట్టుకో అన్నారు. గుడితో అనుబంధం పెట్టుకుంటే శవబుద్ధి పోతుంది, శివబుద్ధి అలవాటు అవుద్ది అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే మొన్న కరోనాలో వెళ్ళక తప్పలేదు తప్ప రోజు పొద్దుట సాయంత్రం గుడికి వెళ్తున్నా మాను. ఏంటంటే ఎందుకు మాను అంటే ఏమో తెలియదు. ఎవరైనా అప్పుడు కాఫీ తాగకపోతే ఎలా బాధపడిపోతారో, ఏ టీ తాగకపోతే ఎలా బాధపడతాను, నేను అంత బాధపడతాను అంటే అది అలవాటైపోయింది. ఇంకా అనుబంధం ఆ రోజునే అన్నారు ఆ మాట. అంటే ఆ మాటకి ఎంత బలం ఉందో చూడండి.
అంటే ఎవరికి ఏది వర్తిస్తుందో దాన్నే హైలైట్ చేస్తారంటి. ఇప్పుడు ఒక్కొక్క ఇండివిజువల్ కి ఒక్కొక్కటి అలాగా ఆయన స్పెసిఫై చేసి ఒకటి చెప్పారు అంటే అది ఇంకా మనకి అది ఇంకా వేదం అంతే ఇంకా మనకి. అంటే మనకు ఒక మార్గం సెట్ చేసి చూపిస్తారు, అది పట్టుకుంటే సరిపోతుంది.
తర్వాత నేను మేమందరం అదే అరుణాచలం వెళ్ళాం ఒకసారి వాణి వాళ్ళ ఇంట్లో ఉండంగానే ఉండంగా దొంగతనం జరిగింది. ఈయన ఫోన్ చేశారు నాకు మన ఇంట్లో దొంగలు పడ్డారని. అప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది, రామకృష్ణ పరమహంస అంటాడు పెద్ద ఇంట్లోంచి చిన్న ఇంట్లోకి వెళ్ళింది అన్నారు. నాకు అదే తలంపు వచ్చింది ఆ టైంలో. ఏముందండి పెద్ద ఇంట్లో చిన్న ఇంట్లోకి వెళ్ళింది అని అన్నాను ఈయనతోటి. అదేంటి అలా అంటావు అంటే అది అంతే ఇంకా అంతే అలా. తర్వాత మా అమ్మగారు భీమవరం వచ్చారు, నాన్నగారు అక్కడే ఉన్నారు హైదరాబాద్ లో, అరుణాచల్ నుంచి హైదరాబాద్ వచ్చారు నాన్నగారు. అప్పుడు నేను వెళ్ళేదాను కదా రోజును, నాకు నాకు ఏమి ఏమాత్రం ఇది నా సంతోషంలో కానీ దాంట్లో కానీ బిహేవియర్లో కానీ ఏం మార్పు రాలేదు. తర్వాత వీళ్ళకి లెటర్ రాసేదాను కదా, ఫోన్లు ఏమున్నాయండి అప్పుడు లెటర్స్ కదా, భీమవరం ఇలాగ మా ఇంట్లో దొంగదాలు పడ్డారు అని లెటర్ రాస్తే తర్వాత నా జున్నూరు వెళ్ళిందండి మా అమ్మ. నాన్నగారు లక్ష్మాల ఇంట్లో దొంగలు పడ్డారంటే నిన్నే కనిపించింది కదా దాని ముఖంలో దొంగలు పడ్డారని, చేయలేదా కనిపించలేదు ఏంటో అన్నారు. మీరు బాధపడతారు కానీ లక్ష్మి ఏం బాధపడతలేదండి. అది అంతే ఆయన
అంతే
ఏదైనా సరే అలా. నాన్నగారు నన్ను ఒకసారి నీకు చనిపోవాలని ఉందా అని అడిగారు. నాన్నగారు మీరు కనపడిన క్రితం మీరు దొరకన క్రితం చనిపోవాలనుకునేదాని అండి, కానీ మీరు దొరికిన తర్వాత చనిపోవాలనే తలంపే పోయిందండి నాకు. ఎంత స్ట్రెంగ్త్ అంటే ప్రత్యక్ష నన్ను నడిపించేవారండి. ఒకసారి కండవిల్లు వెళ్ళామండి, కండవిల్లు 3 రోజులు ఉన్నాం అనమాట. అప్పుడు 3 రోజులు ఉంటే నాన్నగారు వెళ్ళిపోయారు, 4 గంటలకు 5 గంటలకు వెళ్ళిపోయారు. మేము ట్రైన్ సాయంత్రం మాకు 8 గంటలకు అనమాట. అప్పుడు అందరూ అక్కడ ఉన్న భక్తులు అందరూ నీరసం వచ్చేసిందండి, నీరసం వచ్చిందంటే నాకేమాత్రం స్ట్రెంగ్త్ తగ్గట్లేదు. నాకు లోపలే మా నాన్నగారు ఉన్నారు అని నాకు దృఢనిచ్చే అనమాట. నాకు ఇంకా స్ట్రెంగ్త్ తగ్గిపోయింది అంటున్నారు ఏంటి ఇలా అంటున్నారు ఏంటి అని అనుకున్నాను నేను. కానీ నేను ఎప్పుడు ఎవరి దగ్గర ఎక్స్ప్రెస్ చేయలేదనుకోండి. అలాంటి స్ట్రెంగ్త్ నాకు ఇచ్చేసారు నాన్నగారు ఎప్పుడు. మళ్ళీ మా అబ్బాయి ఒకసారి ఇది అడిగి ఎన్ని మార్కులు వస్తున్నాయి అన్నారు. ఎన్ని మార్కులు వస్తే 9 మార్కులు వస్తున్నాయండి అన్న. 100గా అన్నారు. అవునండి అన్న. అంటే 9 4 36 నేను పాస్ అయిపోతాను కదా అమ్మా అని అనుకునేవాడు వీడు. అలా అంటే అప్పుడు అన్నారన్నమాట నాన్నగారు, నువ్వు ఈ జన్మ బంధం కాదమ్మా, 100 జన్మల క్రితం ప్రారంభం నిన్ను వెంటాడి వచ్చింది ఇది అని అన్న. ఒకసారి పాలకొల్లు నాన్నగారు
అంటే ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిట్లో కూడా మీరు నార్మల్ గా సహజంగా ఉండేవారా పట్టుకోకుండా? అలాగా మార్కులు తక్కువ వచ్చినా ఇలాగా
అంటే అసలు ఏమి అసలు అది కదండి. అప్పుడు ఏమని చేసేవారంటే ప్రతి వారం సాటర్డే రమ్మనివ్వరు ప్రిన్సిపాల్ గారు, టీచర్లు మీ అబ్బాయి చదవట్లేదు మీ అబ్బాయి చదవట్లేదు మీ అబ్బాయి చదవట్లేదు ఆ తిట్లు తిని ఎందుకు వచ్చేస్తుందని. ఎలా తింటున్నారంటే ఏమో వాళ్ళు తింటున్నారో నేను పడుతున్నాను అంటే మేడం అనేవారు మీకేమన్నా కావాలంటే మార్కులు వేసేస్తామండి అంటే అది చదవకుండా ఎందుకండి మేడము అని అన్నాను. తర్వాత రిజల్ట్స్ వచ్చింది. రిజల్ట్స్ లో ఈడేమో 3 సబ్జెక్టులే పాస్ అయ్యాడు 6 సబ్జెక్టులకి. అమ్మ నువ్వు బాధపడుతున్నావా అన్నాను. అన్నాడు నన్ను, అంటే నానా నువ్వు 50% పాస్ అయిపోయావు కదరా, ఇంకా 3 సబ్జెక్టులే కదా, రేపు 15 రోజులు 20 రోజుల్లో ఉన్నప్పుడు 15 రోజుల తర్వాత పెడతారు కదా ఎగ్జాము, 3 సబ్జెక్టులు పాస్ అయిపోతావు, నువ్వు 50% పాస్ అయిపోయావు, ఇంకేంటా నీకు అని అన్నాను. నిజమే కదా, 6 సబ్జెక్టులకి 3 సబ్జెక్టులే పాస్ అయితే 50% కదా, అంటే 50% పాస్ అవుతావు, మళ్ళీ ఎగ్జామ్లో 50% పాస్ అయిపోతావు నువ్వు, నీకు ఇంకేం డోకా లేదు, ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిపోతావు అన్నాను. అలాగే 3 సబ్జెక్టులు పాస్ అయిపోయాడు, ఇంటర్మీడియట్ లో జాయిన్ అయ్యాడు.
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా అంత తేలిగ్గా తీసుకోరేమో దీన్ని, మదర్ గా చాలా ఆశ్చర్యం
అంటే
చిన్నవిడి అంటే అనుకోండి లక్ష్మి.
అంటే నాన్నగారు నాకు లోపల నుంచి అంత స్ట్రెంగ్త్ ఇచ్చేస్తుంటే మరి నేనేం చేస్తాను, ఆయన దయ అంతే, ఆయన కంపాషన్, ఇంకా అసలు ఆయన దయకి నేను మునిగిపోయి మునిగిపోతున్నాను అనమాట ఈ క్షణం కూడా. ఇవాళ జనం ఇవాళ తిరుపతి వెళ్ళి వచ్చాం పొద్దున్న, వాళ్ళ తమ్ముడు వచ్చాడు, అంటే పేర్లు తీయడానికి మేనమామ రావాలి కదా, మేనమామ పొద్దున్నే 7 ఇంటికి వెళ్ళి ఇందాక 4 గంటకు వచ్చాం,
ఇందాకే వచ్చారంట పాప గిరీష్మ చెప్పింది ఇప్పుడే వచ్చారు ఆంటీ, అసలు సత్సంగం కనెక్ట్ అవ్వగలుగుతారో లేదో అంటే లేదు ఈ రోజు ఆవిడ మాట్లాడేస్తారు
చెప్పలేకపోతే, గిరీష్మ ఫోన్ చేసి చెప్పగలుగుతారా అంటే ఇప్పుడు చెప్పలేకపోతే నేను ఎప్పుడు చెప్పలేను అని చెప్పేసి అని అన్నా అనమాట గిరీష్మతోటి. వ్యాలి ఏ విధంగా చెప్పేసేయాలి, ఇప్పటికే నాకు లేట్, చాలా లేట్ నేను చెప్పబడు అంటే నా సమస్యలు అలా ఉండి, ఇక తమ్ముడు పోవడం, మా ఆడపడుచు ఆయన పోవడం, వీళ్ళందరూ ఈ వాళ్ళు సంవత్సరం వెళ్ళిన తర్వాత చెప్దామని ఉద్దేశంతో మానేశాను. అలాంటివి ఉంటాయి
కానీ తమ్ముడు చిన్న వయసు కన్నా
చిన్నవాడు పాపం, ఏది ఏమైనా సరే ఆ క్షణాన్ని కూడా ఇది దయవేచ్చే భగవంతుడికి, భగవంతుడి తెలియకుండా రావట్లేదు నాకు ఏ క్షణాన్ని ఏది అంటే నాకు మా చెల్లు అదే అంటది అక్కడ నువ్వు అలా మాట్లాడతావు ఏంటంటే ఏ క్షణాన్ని ఎప్పుడు, ఒక క్షణం ముందు జరగదు, ఒక క్షణం వెనక జరగదు, భగవంతుడి నిర్ణయంలో అది ప్రతి క్షణం అలా జరిగిపోతూ ఉంటది, దాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవటమే. హైదరాబాద్లో ఉన్నప్పుడు పాపం వాణి మేము అందరం కలిసి ఉండేవాళ్ళం అండి, చాలా వాళ్ళు అంత సబ్జెక్ట్ చెప్పుకోవటం, తెల్లారగట్లే గుడికి వెళ్ళిపోవటం, 5 ఇంటికే అభిషేకం చేసుకోవడం, రాబట్టు అప్పుడు సబ్జెక్టే తర్వాత సబ్జెక్టే, రాత్రి 10 ఇంటి దాకా చెప్పుకునేవాళ్ళం అండి, నేను వెళ్ళిపోయి వరకు బయటకు వెళ్ళిపోతారు కదా, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను, ఇంకా పైకి రావటం వాళ్ళ కిందకు వచ్చేయటం అలా మాట్లాడుకునేవాళ్ళం అనమాట. అలా చెప్పుకుంటే మాకు నరేంద్రని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అంటే నాకు కొడుకు అవుతాడనమాట, తను కూడా వివేకానంద భక్తుడు, తను వచ్చేసేవాడు అనమాట 9 ఇంటికల్లా, ఇంకా మేము ఒక అగ్గి పెట్టుకు వెళ్ళాలన్నా ముగ్గురు వెళ్ళిపోయేవాళ్ళం, ఏ 4 సంవత్సరాలు అండి అలా తిరిగామండి. నాన్నగారి దగ్గరికి వచ్చాడు తను కూడానే, ఇది వివేకానంద భక్తుడు, నువ్వు మీరు చెప్తారా వివేకానంద గురించి అంటే తను చెప్పలేను అన్నాడు. అంటే మేము భీమవరం వచ్చాక తను వచ్చాడు అనమాట, వాళ్ళ అమ్మగారును వాణి వీళ్ళందరూ వచ్చారు రాయలం మీటింగ్కి, జువల్పాలెం మీటింగ్కి తను వచ్చాడు, మీరు చెప్తారు జోరుగా మీటింగ్ లో అని అంటే ఏ చెప్పలేనండి అన్నాడు పాపం. ఇంకా తర్వాత తనకి ఏంటనే అలవాటు కానీ చెప్పడం గమ్మున అలవాటు లేదు 10 మందితోటిని, అది తను చెప్పలేను అన్నాడు. ఇంకా 4 సంవత్సరాలు అలా జరిగిపోయింది. ఇంకా దీక్ష సబ్జెక్ట్ చెప్పుకోవడమే, తర్వాత నేను భీమవరం వచ్చేసాను, ఏ భీమవరం అంటే నాన్నగారు కూడా, నేను 1999 నవంబర్లో ఇది సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చింది, షష్టి వచ్చినప్పుడు నేను మరమరాలు ఉండలు కొన్నాను, మా అబ్బాయికి మా మరమరాలు ఉండలు కొని ఒక ప్యాకెట్ ఇచ్చాను, ఓ ప్యాకెట్ నాన్నగారు పట్టుకెళ్దామని ఒక ప్యాకెట్ పట్టుకెళ్ళాను, ఓ ప్యాకెట్ పట్టుకెళ్తే నాన్నగారు అప్పుడు పెంకిటిల్లును వెనకాల షెడ్ లో ఉన్నారు, అంటే ఇలా ఇచ్చాను షెడ్ లోకి వచ్చే అన్నారు, షెడ్ లోకి వెళ్ళిపోయాము అందరం కూర్చున్నాము, ఒకసారి ప్యాకెట్ ఇచ్చాను అనమాట, ప్యాకెట్ ఇస్తే ముందు పళ్ళు పెట్టుకుని వస్తాను అని చెప్పారు, పళ్ళు పెట్టుకుని వచ్చారు, వచ్చిన తర్వాత ఇలాగ తీసుకుని ఇలా తినేశారు అనుకోండి, ఇంత ముక్కు ఉంచారు, ఇది ప్రసాదం కింద పట్టుకెళ్ళి అన్నారు, నాకు అప్పుడే అనిపించింది. ఇంకా తర్వాత కృష్ణుడు కుచేలుడికి ఎలాగ అటుకులు తిన్నాడో నాన్నగారు అలా తిన్నారనుకోండి.
జంతువులు అలాంటివి తిన్రా జంతువులు అలాంటివి తిన్రా అంటే నాన్నగారు లక్ష్మి జంతువులు ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క సంఘటనలో
అలాంటి అదే అంటారు వాణితోటి నాన్నగారు అలా తిన్నారు నా దరిద్రాన్ని అంతా నాకేశారు చాలా కష్టం పడేదాను కదండి నా దరిద్రాన్ని అంతా నాకించారు కుచేలుడు ఎలాగైతే కృష్ణుడు అటుకుల ద్వారా నాకేసాడు అలాగే నాకు ఆ మరమరాల ద్వారా నాకు నాకేశాడు. ఇది వరకు హైదరాబాద్ లో ఉన్నప్పుడు కూడా నాన్నగారు ఎప్పుడు డబ్బులు ఇచ్చేవారు నాకు ఆ డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు ఒక సంచిలో వేసేదాన్ని ఆ సంచి కూడా పట్టుపోయాడు దొంగడు
అలా దొంగలు ఎలా పట్టుకెళ్ళిపోయారు లక్ష్మి
ఏమో మరి
మీకేం అనిపించేది కదా
ఏం లేదు ఇలాగే రామకృష్ణుడు చెప్పాడు కదా పెద్దింట్లోంచి అన్నాడు నాకు అదే తలంపు వచ్చింది అంటే నాకు ఏదైనా వచ్చినా అలాంటిది అంటే టాబ్లెట్ లా పనికొస్తుంది అనమాట నాకు ఆ ఇన్న మాట భగవంతుడు ఆ గుర్తు చేయడం నా గ్రేట్ అనిపిస్తుంది నాకు కదండి ఇన్నాము
అంటే విచిత్రం ఏంటంటే నాన్నగారు డబ్బులు ఇచ్చి మీరు సంచిలో పెట్టుకుంటే ఇంకొకటి కొట్టేయడం దాన్ని
అవును అంతే అండి. ఏ తర్వాత గుంట తిన్నారు మాట తర్వాత అన్నారు చాలా మంది అదేంటి మీరు ఇస్తే గుండ తినేసారండి నా పళ్ళు పెట్టుకుంటా అంటే నాన్నగారు నా దరిద్రాన్ని నాకైతానికే అలా తిన్నారు అంటే నాకు డబ్బులు ఇచ్చినా గుంటలేదు ఎవడో పట్టుకుపోతున్నాడు ఏ తర్వాత ఇంకా ఆయన స్వతహాగా చెయ్యాలి అనుకున్నారు. తర్వాత అన్నారు మా అబ్బాయి సంబంధాలు చూస్తుంటే ఎన్ని కోట్లు చెప్తున్నారు మీ ఆయన సంబంధాలు కంటే 5 కోట్లు అని చెప్తున్నారండి అంటే అయితే నువ్వు కోటీశ్వరాలు అయిపోయావు లక్ష్మి ఎంత సంబరంగా చెప్పేవారు నువ్వు కోటీశ్వరాలు నువ్వు ఎప్పుడు కోటీశ్వరాలు అవుతావో అని నాకు చూస్తున్నాను లక్ష్మి అసలు ఎంత ఎంత క్లోజ్నెస్ అండి. చాలా మంది పక్కన కూర్చోమంటే తిట్టేవారు నేను నాన్నగారు అట్లా ప్రకటిస్తాను నేను కూర్చొని పోయేదాన్ని ఇలా కూర్చోని కూర్చొని పోయేదాన్ని నాకు తండ్రి నాకు మా నాన్న అంటే కూడా ఇష్టం బాగా ఇష్టం ఆ నాన్నగారు అంటే కూడా ఇష్టం ఇలా కూర్చోలేసమంటే కూర్చొని పోయేదాన్ని అందరూ చాలా తిట్టేవారు అదేంటి అలా కూర్చోమని కానీ కూర్చొని పోతావా నువ్వు పక్కన అని నాకు ఇంకా ఏం తెలియదు ఇంకా నాన్నగారు కూర్చోమన్నారు కూర్చొని పోవడం అంతే చెప్పమన్నారు చెప్పేయటమే అలా జరిగేది ఎన్ని సంఘటనలు.
మిమ్మల్ని సత్సంగం కూడా చెప్పమనేవారు అనుకుంటారు కదా నాన్నగారు
చెప్తూ ఉంటాం సత్సంగం గారు ఇంట్లో చెప్పేదాన్ని తర్వాత మొన్న కూడా లీల గారు ఇంట్లో చెప్పేదాన్ని మన కరోనా మూలం మానేశాం
కోవిడ్ టైంలో ఆగారు
మానేశాం అప్పటి నుంచి మానేశాను ఇంక మళ్ళీ చెప్పటం మొదలట్లేదు ఇంకా ఏమో మళ్ళీ ఏమో ఎప్పుడు చెప్పిస్తాడో భగవంతుడు ఆయన ఇష్టమే ఏదైనా అంతే ఆయన ఇష్టం నీ ఇష్టం. అప్పుడు అది హైదరాబాద్ లో వచ్చినప్పుడు ఏడుపు వచ్చింది కదండి ఇంకా రోజు వెళ్ళి ఇవన్నీ చేసేటప్పటికి ఇంకా భీమవరం వెళ్ళిపోతున్నాం ఇంకా మా తమ్ముడు అన్నాడు భీమవరం వచ్చేయమన్నాడు అక్కడ కూడా ఏం వ్యాపారం జరగట్లేదు ఇంకా మా అబ్బాయికి ఐసైట్ వచ్చేసింది అనమాట ఇక్కడ భారతీయ విద్యాభవన్లో చేర్పించాం నాకు ఒక్కడే కదా ఆడేమో బెంగెట్ తీసుకునేవాడు అనమాట బక్కగా అయిపోయి ఇక కళ్ళు కనిపించక రకరకాలుగా ఉంది ఇంకా తర్వాత ఇంకా నువ్వు ఇక్కడికి ఇక్కడ పరిస్థితులు బాగాలేదు కదా భీమవరం వచ్చేయండి నేను ఏదోటి చూస్తానులే మా వ్యాపారంలోనే పెట్టిస్తాను అన్నాడు. సరే అన్న ఇంకా అక్కడి నుంచి నాకు రావడానికి ఏడుపు విపరీతమైన ఏడుపు అండి ఏడుపు అయితే ఒకసారి అనిపించిందండి అంటే నాకు ఎప్పుడు లోపల నుంచే వస్తుంది కదా ఇప్పుడు కూడా అలాగే వచ్చింది అనమాట ఏంటి నా ఇష్టానికి నువ్వు వ్యతిరేకంగా నువ్వు నీ ఇష్టమే నెరవేరు కాక నేను ఎప్పుడు అంటాను కదా నా ఇష్టం భీమవరం రావటం మరి నువ్వు ఎందుకు ఏడుపు వస్తున్నావు నీకు అంటే నా ఇష్టాన్ని నువ్వు గౌరవించట్లేదు కాబట్టి నీ ఇష్టం నువ్వు నీ ఇష్ట ప్రకారమే నేను ఉండాలి కాదు నీ ఇష్ట ప్రకారమే కాదు నీ ఇష్ట ప్రకారం నేను ఉంటానని నేను అన్నాను మరి నువ్వు ఎందుకు ఏడుపు వస్తుందని నాకు తలంపు వచ్చిందండి వెంటనే ఆగిపోయింది నీ ఇష్టాన్ని నా ఇష్టాన్ని గౌరవిస్తాను అంటున్నావు నోటితో అంటున్నావు కానీ నీ చేతలో నా ఇష్టాన్ని నువ్వు గౌరవించట్లేదు అనిపించింది వెంటనే తలంపు వచ్చింది వెంటనే అనిపోయిందండి ఇంకా బట్టలు సర్దుకుని ఇంకా బయలుదేరిపోయాం. ఒకసారి నాన్నగారు ముందు సాయంత్రం ఫోన్ చేశాను నాన్నగారికి అంటే అప్పటికి 7 దాకానే ఫోన్ ఉంటుంది అన్నమాట నాన్నగారు తర్వాత లిఫ్ట్ చేయరు తర్వాత ఏడం పావు నేను చూసుకోలేదు షాప్ లో పని గురించి చూసుకోలేదు. ఏడం పావు చేశాను అనమాట, చేస్తే ల్యాండ్ లైన్ ఉండేది. అప్పుడు అమ్మగారు ఇచ్చారు, నాన్నగారు లేరండి, సీతారత్న గారు పాపనండి, నేను నాన్నగారికి ఒకసారి ఇవ్వరా అన్నారు. నాకు ఆవిడ కూడా కొంచెం క్లోజ్ గానే ఉంటారు, అమ్మ కూడా, అందుకని సీతారత్న గారు పాప అంటండి ఒకసారి మాట్లాడండి అన్నారు. సరే నాన్నగారు రేపు జున్నూరు వద్దాం అనుకుంటున్నానండి అన్నాను. అంటే రాకమ్మా, రేపు మధ్యాహ్నం రాఘవేంద్ర స్వామి గుడిలో ఉంటున్నాను, అక్కడికి రా అన్నారు. అంటే ఎలా వస్తా అంటే మా మరిది గారు పాపం ఆయనే తీసుకొచ్చారు, ఇద్దరం కలిసి ఉండేవాళ్ళు, మా చెల్లి నేను కలిసి ఉండేవాళ్ళు, ఇంకా ఆయన బాగా తీసుకొచ్చేవారు ఎప్పుడైనా. ఎప్పుడు మట్టే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు రెడీ అంటే నేను రెడీ అని ఇవ్వరు పాపం, ఆయన తీసుకొస్తారండి అని అంటే సరే అని తీసుకొచ్చా. ఎడ్ల బజార్లోనది గుడి, అక్కడికి రా అన్నారు. రాన్న తర్వాత సరే అని అక్కడికి వచ్చేసాను. వచ్చిన తర్వాత 3:30-4 వచ్చారు నాన్నగారు. వచ్చిన తర్వాత అందరూ స్వామి అక్కడ ఉన్నారు, మండపం ఉందన్నమాట, ఆ మండపంలో కూర్చున్నారు అందరూ. నేను వెనకాల కూర్చున్నా, 5-6-10 వెనకాల కూర్చున్నా. కూర్చుంటేనే నాన్నగారు అన్నారు, లక్ష్మి నిన్నే అపాయింట్మెంట్ తీసుకుంది, నాకు నిన్నే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంది, మీరు అందరూ వెనక జరగండి, లక్ష్మి ఎదురుకు పంపించండి అన్నారు. ఇంక ఎదురు కూర్చు కూర్చున్నా, ఎదురు కూర్చు కూర్చున్న తర్వాత అప్పుడు అన్నారన్నమాట, మీ ఆయన ఊరికనే వచ్చేసాడు అనుకున్నావా, 2 నెలలు నేను చేస్తే మీ ఆయన వచ్చాడు. అంటే ఇంక హైదరాబాద్ రావటం ఇష్టం లేదు, హైదరాబాద్ వదిలి రావటం ఇష్టం లేదు. అప్పుడు అన్నారు, మీ ఆయన ఊరికనే రాలేదు 2 నెలలు, ఈయన గురించి ఏం చేశారో తెలియదు నాకు, మేము వచ్చాం అప్పుడు అన్నారన్నమాట. తర్వాత అన్నారు లక్ష్మి, అప్పుడు అన్నా అనమాట నేను, సరే అండి నాన్నగారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు నాన్నగారు అని చెప్పాను. ఒకసారి అన్నా నేను, నాన్నగారు నాకు బిజినెస్ చేస్తున్నాను కదండి, బిజినెస్ మరి షాప్లో నేను ఉండాలి, ఈయనేమో లైన్కి వెళ్ళేవారు కదా. అప్పుడు నేను అన్నానమాట, నాన్నగారు ట్యాంక్స్ వర్క్ చేస్తున్నదండి బిజినెస్లోను అని అంటే, అప్పుడు అన్నారు నాన్నగారు అన్నారు, ఏమన్నారంటే అది నా షాప్, నేను పెట్టించాను, నేను తీసుకొచ్చాను, అది నా షాప్. ఇప్పుడు రైల్వే మాస్టర్ ఉంటాడు కదా, రైల్వే మాస్టర్ ఏం చేస్తాడు, ఈవేళ 100 టికెట్లు ఉన్నా బ్యాంకులో కట్టేస్తాడు, ఈవేళ 2 టికెట్లు అమ్మినా బ్యాంకులో కట్టేస్తాడు. నువ్వేం చేస్తావంటే నువ్వు అలా అయిపో, రైల్వే స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ ఎంతో నువ్వు అంతే,
అలాగే ఉండు,
అది అలా ఉండన్నారు.
ఆయన భలే చేసుకొచ్చారంటే బరువు మన నెత్తి మీద బరువు మనం దించలేము, ఆయన దించారు
అంతే. అలాగా సరే ఇంకా ఆ రోజు నుంచి ఇంకా నాన్నగారికి ఎంత వచ్చినా నాన్నగారు ఈ సంవత్సరం లాభం ఎంత వచ్చింది అని మనసులో చెప్పుకోవటమే, నాన్నగారు ఫోటో దగ్గర చెప్పుకోవటం, మనసులో చెప్పుకోవటం, ఇది ఈ సంపాదన మీది నాన్నగారు అని. అప్పటి నుంచి నేను ఇది మా బిజినెస్ లో 1% ఏమైనా సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టేద్దామని అన్నాను, ఏంతో కూడా ఇంకా 1% సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టేస్తాం అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా సరే. తర్వాత ఆ రోజు అన్నారన్నమాట మళ్ళీ నాన్నగారు, మీరు ఊయమ్మాయి నేనెవడు అని అన్నారనుకోండి నాకు నిద్ర వచ్చేస్తున్నాను నాన్నగారు అన్నాను. నిద్ర వచ్చేస్తుందండి, నువ్వు ఊయామాయి ఏం లేవు, నిద్ర వచ్చేస్తుంది నీకు, ఎందుకంటే నువ్వు శరణాగతి మార్గంలో తరించావు, నీకు ముందు కూడా శరణాగతి మార్గమే, ఏ నీ కృత జన్మలు శరణాగతి మార్గమే, రాబోయే జన్మలు శరణాగతి మార్గమే, నీకు 3 జన్మలు పడుతుంది నువ్వు తరించడానికి, ఆ జన్మలు కూడా నీకు తెలియదు, నేను వచ్చి చూసుకుంటాను నీకు, నీకు నేను ఇప్పుడు ఈ జన్మలు ఎలా కలిసావో మరి జన్మ నువ్వు తరించేదాకా నీ జన్మలన్నీ నేనే వచ్చి నిన్ను కలుస్తాను, నువ్వు ప్రశాంతంగా ఉండ అంతే.
సూపర్ సూపర్ లక్ష్మి
అసలు నువ్వు అటెల్ల నిద్ర చెప్పి పడుకుంటా అటెల్ల. ఆ రోజుని కొంచెం ఇంకప్పటి నుంచి నాకు శరణాగతి మార్గమే ఇష్టం, అదే అంతే. ఆయన ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, ప్రతి క్షణం నడిపిస్తూ ఉంటాడు అంతే. నేట ముంచినా పాల ముంచినా నీదే బాగా అనుకుని ఇంకంతే, ఇంకా ఆయన ఆయన ఇష్టమే నా ఇష్టం, ఇంకా ప్రతిదానికి అంతే. ఇప్పుడు ఎప్పుడైనా బాధ వచ్చినా అంటే కళ్ళంట నీళ్ళు రావా అంటే వస్తాయి, ఆ పరిస్థితికి వస్తాయి.
కానీ
తలంపు ఇచ్చేస్తాడు అనమాట. ఆ తలంపు ఎలా ఆయన తీస్తా అంటే మళ్ళీ కళ్ళంట నీళ్ళు రాని తలంపు అనమాట. ఆగిపోతాయి కరెంట్. ఒకసారి మేము ఎక్కువ సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం అండి, అంటే ఏదైనా ఈ లైన్ ముందైపోయింది అనుకోండి సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళం. మేము ముగ్గురే ఉండేవాళ్ళం కదా, మా ఇంట్లో ఇంటి చుట్టూ సినిమా హాల్లే. సెకండ్ షోకి వెళ్ళిపోయేవాళ్ళం. అందరూ అనేవారు ఏంటి సెకండ్ షోలు సినిమాకి వెళ్ళిపోతావు, అలా వెళ్ళిపోతావు ఇలా వెళ్ళిపోతాను. మా ఆయన సరదాగా ఉన్నప్పుడు రాముడు, ఇది చిలుపుగా ఉన్నప్పుడు కృష్ణుడు, పాపంగా ఉన్నప్పుడు నరసింహమూర్తి. ఒకసారి అలాగే వాణి వాళ్ళ ఇంట్లో ఈ దాని మీద పాపం వచ్చి పెద్ద పుచ్చి ఎత్తేశారు, నా మీద నెత్తి పగలు కొట్టేస్తాను. అప్పుడు నేను నాకు నరసింహ అవతారమే గుర్తొచ్చింది, నేను ఇలా చూసేస్తున్నాను నరసింహ ఉగ్ర నరసింహ స్వామి ఎలా ఉంటాడో అలా కనిపిస్తున్నాడు. ఈయన కనిపిస్తుంటే కుచ్చి కనిపెట్టేశారు, తల పగలు కొట్టాలి, నా చేయి పట్టుకుని ఊపి ఏంటి ఏంటి అంటున్నారు. ఏం నాకు ఉగ్ర నరసింహ స్వామిలా కనిపిస్తున్నారండి.
అంటే ఆయన కొడుతున్నారని భయము గాని దుఃఖం గాని
అసలు అలా కనిపించేసారు, అంటే అలా కనిపింపచేశాడు. ఏదో సినిమాలో కూడా చూపిస్తాడు చూడండి, ఆ ఉగ్ర నరసింహస్వామిలా కనిపిస్తున్నాడు, వాళ్ళందరూ పారిపోతారు. ఈయన కూడా నాకు అలా కనిపి అంటే నాన్నగారు లోపల కనిపింపచేశాడు.
విచిత్రం ఏది లక్ష్మి,
రోజు మూర ఫోన్ పట్టుకొచ్చు సూరీన హైదరాబాద్ లో ఉన్నప్పుడు. ఏంటే లక్ష్మీలం, నేనేమో పొద్దున్న సాయంత్రం గుడికి అలవాటు కదా, మంచి కాటన్ చీరలు కట్టేసుకుని పూలు పెట్టేసుకుని గుడికి వెళ్ళిపోయేదండి. ఏంటే లక్ష్మి మీ సంపాదన ఏమీ లేకపోయినా మీ ఆయన మూర మలుపులు తెస్తాడు ఏంటి అనేది.
అంతే
ఏది ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయటం అలవాటు చేశారు నాన్నగారు. ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయటం, కష్టాన్ని సుఖాన్ని మంచిని ఇచ్చాడనే. ఒకసారి నాన్నగారు అన్నారు ఎలా అంటే, దీని గురించి చెప్పారంటే ఎవరో నాన్నగారు ఇంట్లో మాట్లాడుతున్నారు ఎవరితోనో, మాట్లాడుతుంటే బెడ్రూమ్లోంచి వేరే వాళ్ళు వెనక నుంచి చూస్తారు. చూస్తుంటే అప్పుడు మీటింగ్లోనే చెప్పారు ఏళ్ళక జ్ఞానం అని అన్నారు. వాళ్ళు ఏదో కష్టాలు సుఖాలు చెప్పుకుంటున్నారు నాకు, ఇది బయట నుంచి చెవిటి అంటున్నారు ఏళ్ళక జ్ఞానం అన్నారు. ఇంకా ఆ రోజు నుంచి నేను ఎవరైనా ఇప్పుడు మా ఆడబడుచులు ఉంటారు, తోటికోళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు కదా, అది ఒకటే మాట గుర్తుంది, వాళ్ళ మాట వినాలని నేను అనుకోను అసలు ఎప్పుడు. ఏదైనా ఏదైనా అంటే ఇది జ్ఞానమా, జ్ఞానం ఎందుకు ఏం చేసుకుంటాం మనం, ఎన్ని పోస్టులు అంటే ఇప్పుడు ఎవరి మీద చెప్పుకున్నారంటే ఒకరికొకరు వాళ్ళు నేను మంచివాళ్ళని ఇతర వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది చెప్పుకుంటారు, ఒకటే కాన్సెప్ట్. నేను మంచివాళ్ళు ఇతర వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పుకోవడమే కాన్సెప్ట్. అటువంటిప్పుడు అది అది వింటే ఎందుకు మనకు అనవసరం కదా. నాకు ఒక క్షణం ప్రతి క్షణం అంటే ఎవరొకరు ఉంటారు కదా మాట్లాడుకుంటారు, నేను నీ గురించి చెప్పు ఇతరుల గురించి నాకు వద్దు, వినను నా చెవులు వింటే కోట్లు వచ్చేస్తాయి. నిజంగా నేను బంగారం కొట్లోకి వెళ్ళిన బట్టల కొట్లోకి వెళ్ళినా తలనొప్పి వచ్చేసి, అందుకు నేను వెళ్ళను. మా అమ్మ ఉన్నంతసేపు మా అమ్మ తెచ్చేది బట్టలేంటి బంగారం, తర్వాత మా పెళ్ళి అయిన మా ఆయనకి ఇష్టం బాగానే బంగారం కొట్టు బట్టలు కొట్టు ఇష్టం. నేను వెళ్ళను మా పెళ్ళిళ్ళకి వెళ్ళినా మా వాళ్ళకి ఏదైనా నేను వెళ్ళను అన్నీ తెచ్చేస్తారంతే, నేను షాప్లో ఉంటాను. తలనొప్పి వచ్చేస్తుంది ఎందుకో తెలియదు నాకు, చిన్నప్పటి నుంచి చేయలేని మూలలో మరేంటో. ఆయన ఏం చేస్తే ఆయన మంచి చీరలే పట్టుకొస్తారు, అన్నీ ఆ చీరలు కట్టేసుకుంటాను, ఆయన తెచ్చింది ఏదైనా మంచి వస్తువు అని పెట్టేసుకుంటారు. అంతే తప్ప నాకు ఇది తేవాలి ఇది కట్టుకోవాలి తినాలని ఉండదు ముందు నుంచి, ఇప్పుడు ఉండదు. అలా జరిగింది అనమాట తలనొప్పి వచ్చేసి. వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏదో వినను నేను, వాళ్ళు ఎవరిని ఏం చెప్తే నీ గురించి చెప్పు, ఇంకా వేరే వాళ్ళ గురించి చెప్పు, వేరే వాళ్ళ గురించి చెప్తే చెవులు పోట్లు వస్తాయి. నిజంగా నిజమే అమ్మా, అబద్ధం కాదు,
చెవుపోటు వచ్చేస్తుంది.
ఇంకా ఇదనమాట అలాగా ఇంకా వాళ్ళ మాటలు ఎవరి మాట వెళ్ళలేను నేను అసలు. నా ఇంట్లో ఉన్నది పెడతాను, ఉన్నది కట్టుకోమని ఇస్తాను అని చూస్తాను అంతవరకే. నా జీవితం అలా అయిపోయింది అంతే, ఇంకా బయటకు వెళ్ళలేను, ఇంకా అసలు బట్టలు కొట్టుకు బంగారం కొట్టుకు అసలు ఏమి వెళ్ళలేను అసలు. నాన్నగారు ఆ రోజున అన్నారు కదా శరణాగతి, తర్వాత ఒకసారి నాన్నగారు ఒక మీటింగ్లోనే పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు, ఏదో ఏదో మాట చెప్పారు, ఆ మాట గుర్తులేదు ఉష. ఏమైందంటే తర్వాత అది ఏమన్నారంటే, మీరు అలా ఫాలో అయిపోతే మీ నోట్లో ఐస్ క్రీమ్ పెట్టుకున్నట్టు మీ మనసు అంత చల్లగా ఉంటుంది అని చెప్పారు. నేను ఆ రోజు మీటింగ్ పబ్లిక్ మీటింగ్లో విన్నాను, అది ఆచరిస్తున్నాను, కానీ నాకు వేడి వచ్చేస్తాం, ఇంకా అసలు అలాగే చేస్తున్నా నాకు వేడి వచ్చేస్తున్నది. ఎందుకు మరి నాన్నగారు అలా చెప్పారు చల్లగా ఉంటుంది అన్నది నా మనసు ఎందుకు వేడెక్కిపోతున్నదో అని అనుకుంటే మళ్ళీ మొన్నటి జూనియర్ వెళ్ళిపోయాను. జూనియర్ వెళ్ళిపోతే ఇలా అడిగాను అంటే అప్పుడు అన్నారన్నమాట, నీకు ముందే చెప్పాను కదా మూడు జన్మల్లో నువ్వు తరిస్తావని చెప్పాను, నువ్వేం చేస్తున్నావు ఈ జన్మలోనే తరించాలని అనుకుంటున్నావు, కాబట్టి నువ్వు వేడెక్కిపోకుండా ఎలా ఉంటావు.
మూడు జన్మలు
చెప్పాను
కదా స్పెసిఫిక్ గా చెప్పారు.
అవునా
జన్మలో తరించాలని చేస్తున్న వల్ల వేడి చేస్తుంది, మూడు జన్మలు అని చెప్పాను కదా.
చెప్పాను కదా నువ్వేం చేస్తావంటే, ఇప్పుడు ఎప్పుడు సాధన చేసినా నిదానంగా నిర్మలంగా నిశ్శబ్దంగా నిశ్చలంగా చెయ్యి, నాలుగు నీళ్లు ఇప్పట్టుకుని వెళ్ళిపోవన్నారు. ఏది చేసినా నువ్వు అలా చివరి దాకా నువ్వు అలా సాధన చేసుకుంటే వెళ్ళిపోవన్నారు.
మళ్ళీ చెప్పండి,
జన్మలు పడతాయని చెప్పాను, నువ్వు అలా చేసుకో, నిదానంగా నిర్మలంగా నిశ్చలంగా నిశ్శబ్దంగా.
సూపర్
చెప్పిన తర్వాత ఇంకోసారి ఇంకోటి అన్నారు, నువ్వు ఇలా అందరూ చనిపోతారమ్మా నువ్వు బతుకుతావా అన్నారు. అంటే మొన్న నాకు బ్రెయిన్ లో తేడా వచ్చింది కదా, బ్రెయిన్ లో తేడా వచ్చినప్పుడు నేను ఏడ్చా, కళ్ళంటి నీళ్ళు పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నప్పుడు అప్పుడు అన్నారన్నమాట, నువ్వు చచ్చిపోయే జబ్బు రాలేదు, నువ్వు బతుకుతావు. ఇది వివేకానందుడు ఏమన్నాడంటే, ఇప్పుడు రోడ్డు మీద ఉమ్మేసినప్పుడు ఉమ్మేస్తాం అనుకో మళ్ళీ చూస్తావా దాన్ని, చూడం కదా లైఫ్ అలా ఉండాలి అని చెప్పాడు వివేకానందుడు. కానీ నువ్వేమో బతుకుతావు 1000 సంవత్సరాలు అయినా బతుకుతావా అన్నారు. లేదండి అన్న, అంటే నాకు మాట కూడా రావట్లేదు అప్పుడు, మా బ్రెయిన్ తేడా వచ్చినప్పుడు మాట రాలి, చెయ్యి ఇలాగా ఏంటి కాలు ఇలాగా అయిపోయింది అనమాట, వంకర వచ్చేసింది. వంకర వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో అన్ని టెస్టులు చేశారండి, నేమ్స్ లోను అక్కడ అన్ని చేశారు. చేసిన తర్వాత ఎక్కడ రోజుకి ఒక MRI తీసుకోరు, రాత్రి తెల్లవారు ఏయో పెట్టేశారు, పెట్టేస్తే ఇంకా యూరిన్ కూడా లేవద్దని చెప్పారు, ఏదో మంచినీళ్ళు ఏదో ఇచ్చేసారు, ఇంకా ఫుడ్ ఏదో పెట్టేశారు, ఇంకా నైట్ అంతా అలాగే ఉంది, పొద్దున్న 9 దాకా లేవలేరు అలాగ. వాళ్ళ డాక్టర్లు రావాలిగా మళ్ళీని అలా చూసిన, ఈ మళ్ళీ ఈ టాబ్లెట్లు వాళ్ళు ఇచ్చినవి కాకుండా నేను వేసుకున్నాయి కాకుండా వాళ్ళు కూడా ఇచ్చారు. అప్పుడు దాకా నాకు బీపీ లేదమ్మా, అస్సలు బీపీ లేదు నాకు. తర్వాత బీపీ వచ్చింది, తర్వాత ఆ మందులు వేసుకోవడం వల్ల వాళ్ళు ఏమన్నారంటే బ్రెయిన్ ఓపెన్ చేయాలండి అన్నారు, ఈవిడికి ఉన్న రోగానికి బ్రెయిన్ ఓపెన్ చేయాలన్నారు. బ్రెయిన్ ఓపెన్ చేయాలని తర్వాత ఈవిడికి మళ్ళీ ఇది వచ్చేసింది, జాండీస్ వచ్చేసింది, ఇప్పుడు చేయటం కుదరదు అన్నారు. అంటే మళ్ళీ హైదరాబాద్ నుంచి వచ్చేసాం. ఎందుకు వచ్చేసిన తర్వాత అప్పుడు నా పుట్టినరోజు వచ్చింది, నా పుట్టినరోజుకి నాన్నగారి దగ్గరికి వెళ్తాం అలవాటు ముందు నుంచి. ఏడ్చాను ఆ రోజు, అప్పుడు ఏడ్చాను అనమాట. అప్పుడు ఏడిస్తే, నువ్వు నీకు చచ్చిపోయి రోగం రాలేదు, చానాళ్ళు అందరూ పోయినా నువ్వు ఉంటావు అన్నారు. అంటే అప్పుడు అనిపించింది నాకు, నాకు భాగవతం చదివినప్పుడు ఒక పక్షి ఉంది, పక్షి గురించి చదివాను. ఆ పక్షి ఇది బ్రహ్మదేవుడు 8 సార్లు పుట్టి పోవటం తెలుసా కన్ను, అంటే అంత నిదానంగా 8 సంవత్సరాలు అన్ని ఉన్నది ఆ పక్షి. అలాగే నేను కూడా ఏమో 8 సంవత్సరాలు ఉంటాం మనకు తెలీదు, కానీ ఉండాలని అన్నారు నాన్నగారు, ఉండాలి అంతే. నాన్నగారు బాగా గైడెన్స్ ఇచ్చేవారు పచ్చేసరికి.
బ్రెయిన్ ఆపరేషన్ ఏమన్నా అయిందా లక్ష్మి మీకు?
అమ్మా
బ్రెయిన్ ఆపరేషన్ ఏమన్నా చేశారు అప్పుడు?
చేయలేదు, వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను కదా, ఇంటికి వచ్చేసిన నాన్నగారి దగ్గరికి వెళ్ళాను కదా, ఇలా అన్నారు కదా నీకు నీకేమీ చచ్చిపోయి జబ్బు రాలేదు, నువ్వు బతుకుతావు, అని చెప్పారు. సరే వచ్చేసాం. వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఒపీనియన్కి వెళ్ళాం. అప్పుడు జేఎంకి మూర్తి గారు, నర్సాపురం డాక్టర్ గారు అల్లుడే అంట, అక్కడ తీసుకెళ్ళాను. అక్కడ తీసుకెళ్తే మన నన్ను చూడగానే ఆయన అసలు మనిషిని చూడగానే చెప్పేస్తారంట, ఇప్పుడు ఇదివరకు కేర్ డెంటల్లో ఉండేవారు, ఇప్పుడు ఏమో అది అక్కడ డెంటల్ ఇంకో హాస్పిటల్ ఉంది కదా కేర్ హాస్పిటల్
కేర్ ఇది వరకు బంజారు హిల్స్ తర్వాత
అప్పుడు చెప్పారన్నమాట. ఆయన చూడగానే చెప్పేశారు మీకు ఓవర్ నైట్ లో వచ్చిందమ్మా గ్రాడ్యువల్ గా వచ్చింది అన్నారు. నాకు గ్రాడ్యువల్ గానే చెయ్యి తిరిగిపోవటం మాట పోవటం కూడా తెలుసు నాకు, అలాగా అలా అయిపోయిందంటే గ్రాడ్యువల్ గానే వచ్చింది నాన్న అండి డాక్టర్ గారు అన్నా. అయితే ఏం లేదు, 5 రోజులు మా హాస్పిటల్లో ఉండాలి, మీకు స్టెరాయిడ్స్ పెడతాము, తర్వాత మీకు మామూలుగా అప్పుడు స్టెరాయిడ్స్ పెట్టినప్పుడు షుగర్ వస్తుంది, మళ్ళీ మానేస్తే తగ్గిపోతుంది అన్నారు. ఇంకా 5 రోజులు స్టెరాయిడ్స్ పెట్టి ఉన్నా, తగ్గిపోయిన తర్వాత ఇంకా సరే అని ఇంకా వచ్చేసాం, ఇంటికి వచ్చేసాం. ఇంకా నాన్నగారి దగ్గరికి వెళ్ళాం, బతికాను బాగా బతికాను నాన్నగారు అని చెప్పేశాను, బాగానే వచ్చేసాం. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి 2002లో నాకు ఇది ఏంటిది బ్రెయిన్ కాదు మైగ్రేన్ వచ్చింది, మైగ్రేన్ అనమాట. మైగ్రేన్ వస్తే అసలు సూర్యుడి వెలుగు చూడలేకపోయేదాన్ని, అందుకని తెల్లారగట్ల 3 గంటలకే లేచి అభిషేకం చేసేసుకుని వంట చేసేసుకుని అంటే డోర్ కర్టెన్లు అన్ని కట్టేసి అనమాట, సూర్యుడి వెలుగు కనిపించిందా వామిటింగ్స్ అయిపోయి అసలు అంత అనమాట. వామిటింగ్స్ అంటే మామూలు మాటలు కాదు, అంత వామిటింగ్స్ అయిపోయాయి అనమాట. తర్వాత అలా ఉంటే తర్వాత ఇలాగ అవుతాయి నాన్నగారు అని చెప్తే నాన్నగారు అన్నారు, అప్పుడు మందు నీ దగ్గరికి వస్తుంది, నువ్వు మందు దగ్గరికి వెళ్ళక్కర్లేదా, మందు నీ దగ్గరికి వస్తుంది నువ్వు వెళ్ళక్కర్లేదంట. అలాగే ఇప్పుడు మా నరేంద్ర అని చెప్పాను కదా, వాళ్ళ ఫ్రెండ్ది అంబర్పేటలో షాప్ అనమాట, మెకానిక్ షాప్. ఆ అబ్బాయి మాట్లాడు, నాకు మైగ్రేన్ ఉందని లెటర్లు రాసుకునేవాళ్ళం అప్పుడు కూడా, ఫోన్ లేవు కదా, లెటర్ రాస్తే ఇలాగ మందు నాన్నగారు మీ దగ్గరికి వస్తుందని అన్నారు అని అంటే వీళ్ళేమో మందు కోసం వెళ్తున్నారంట, ఎవరితో మైగ్రేన్ మైగ్రేన్ మందుకి వెళ్తున్నామని మాట్లాడు పంచి వేయించుకోవడానికి వచ్చారు. ఇతను విన్నాడు అనమాట, ఇతనంటే ఎక్కడండి మందు మైగ్రేన్ మందు ఎక్కడ ఇస్తున్నారంటే అక్కడ తీసుకొచ్చి కొరియర్ లో పంపించాడు. మందు మంది దగ్గర నువ్వు ఎక్కర్లేదు లెక్కర్లేదు, మందు నీ దగ్గర
మందు నీ దగ్గరకు వస్తుంది
అది ఆయనే చెప్పేశారు కదా. ఇంకా అది దాంట్లో రాశారు, ప్రిస్క్రిప్షన్ లో రాసి ఇచ్చారు, పంపారు ఒక 15 రోజులకు 20 రోజులకు ఇచ్చారు మందు. తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ఆ అబ్బాయి పంపించాడు, నెలలాళ్ళు వాడేశాను తగ్గిపోయింది, మళ్ళీ అప్పుడు మళ్ళీ సెట్ అయిపోయింది అనమాట. ఇంకా మామూలు ప్రపంచంలోకి వచ్చాను అప్పుడు దాకా మా నాన్నగారు, అప్పుడైనా అంతే చక్కగా చేసేసుకోవటం, అంత పని చేసుకోవటం, ఆయనకి భోజనం టిఫిన్ పెట్టేయటం చేయటం, ఏ నేను పడుకోకపోవటం. నాకు ఎప్పుడు అది ఏ రోజుని నాకు ఇబ్బంది అని కానీ నాకేం తోచట్లేదని కానీ అనిపించదు, అరుణాచల్ అరుణాచల్ అది ఉంది కదా నాకు, అది చాలు.
అంటే వెలుగు కనిపిస్తే మైగ్రేన్ నొప్పి వస్తుందని 3 గంటలకు లెగిసి మీ అభిషేకం మీరు చేసేసుకుని పనులని
కూడా చేసేస్తుంది కానీ తెల్లగట్ల వెలుగు వస్తే నాకు వామిటింగ్స్ కదా, వెలుగు రాకుండానే చేసేసుకునేదాన్ని. ఇంకా పడుకుంటే దుప్పటి కప్పేసి వెలుగు రాకుండా ఇంట్లోకి వేస్తారు, కొంచెం కూడా వెలుగు రాకుండా చూసుకునేదాన్ని. అప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్తే ఇలా చెప్పే మాట వామిటలు అయిపోతున్నాయి నాన్నగారు అంటే మరి డే టైమే వెళ్ళాలి కదా మరి నాన్నగారి దగ్గరికి, కప్పుకుంటా కప్పుకుంటా వెళ్తే నీ దగ్గరికి వస్తుంది మందు, మన దగ్గరికి వెళ్ళక్కర్లేదు నువ్వు అని చెప్తే అలా వచ్చింది,
తగ్గిపోయింది.
ఏదైనా అంతే
కర్మని ఎంత సులభం అంటే కర్మ చూపించకుండా తీయడానికి లేదా అంటి చూపించి అంటే మన మన డెస్టినీలో ఉన్నది మనకు చూపించి తీయకుండా లేదు కదా, తీసుకోండి చట్టంలో లేదు, కానీ అది ఆయన ఆధ్వర్యంలో ఆయన గైడెన్స్ లో మనం కంగారు పడకుండా ఇబ్బంది పడకుండా ఆందోళనకు గురవ్వకుండా ఆయన చెప్పిన నిదానంగా నిర్మలంగా మనం ఉండేలాగా ఎంత బ్యూటిఫుల్ గా గైడెన్స్ లాంటి లక్ష్మి
అసలు
లేకపోతే అసలు ఏం చేసుకోలేం కదా, అసలు అలాంటి పరిస్థితుల్లో పనులు చేసుకుని
భగవాన్ గురు దగ్గర కూడా ఒక భగవాన్ ఆయన శిష్యుడు ముందు నడుస్తున్నారు. ఒకసారి నడుస్తుంటే అది భగవాన్ కాలు మీద ఇటక పడిపోద్ది అనమాట. ఇటక పడిపోతే అది శిష్యుడు అడుగుతాడు అనమాట భగవంతుడు, నీకు గుడ్డ చింపి అని అంటాడు ముందే భగవాన్ అంటారు. అంటే తర్వాత మీకు తెలుసు కదా భగవాను ఇది తప్పించుకోవచ్చు కదా అన్నారు. ఇప్పుడు తప్పించుకుంటే తర్వాత డబల్ అవుద్ది ప్రారంభం, కానీ కర్మను అనుభవించేయాలని చెప్తారు. నాకు అది బాగా గుర్తు అనమాట. ఏదైనా సార్ కర్మ ఉందంటే అర్థం చేయటమే. బాధేంటి బాధేంటి అంటే ప్రతిదీ యాక్సెప్ట్ 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 ద సిచ్యువేషన్ నాకు ఇష్టం బాగా. ఒకటి మళ్ళీ భగవంతుడు సర్వ సమర్థుడు, సర్వ సాక్షి, సర్వవ్యాపి, మూడు నాకు గుర్తిస్తాయన్నమాట. భగవంతుడు ఏదైనా చేయగలుగుతాడు, భగవంతుడు చేయలేదంటూ ఏమీ లేదు. భగవంతుడు సర్వవ్యాపి. అదే మా అబ్బాయి కూడా అంటాడు, అమ్మా ఇది నాకేదో కష్టం వచ్చింది ఇంకోటి వచ్చింది అంటే భగవంతుడి వేల చేతులు ఉంటాయమ్మా, మనం ఇచ్చిన వాళ్ళే మళ్ళీ సాయం చేయాలని ఏమొద్దు, నువ్వు అనుకోకు అది సాయం చేయలేదు వీళ్ళు సాయం చేయలేదు అనుకోద్దు, ఇంకో భగవంతుడి వేల చేతులు ఉంటాయి అది మాత్రం గుర్తుపెట్టుకో. సాయం చేయాలన్న వాళ్ళు వాళ్ళు మర్చిపోయారని మర్చిపోతే మర్చిపోయిన వాళ్ళ స్వభావం, కానీ మనకు భగవంతుడు చేస్తాడు.
అందుకే కదా లక్ష్మి, భగవంతుడి ప్రీత్యర్థం మనం పనిచేస్తూ ఉంటే మనకి ఎప్పుడు ఏదవసరమో అది ఆయన చూసుకుంటాడు.
అంతే అంతే అదే అంటాను. ఇప్పుడు 2 సంవత్సరాలు పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత విడిపోయింది వీళ్ళు, పాపం 2 సంవత్సరాలు బెంగళూరులో ఉన్నాడు. అప్పుడు బెంగళూరులో ఉన్నాడు అదే చెప్పాడు, నీకు నువ్వు సాయం చేయి, నీ చేతిలో ఉన్నంత వరకు సాయం చేయి ఇతరులకి, కానీ భగవంతుడు నీకు సాయం చేస్తాడు, వాళ్లే చేయాలని కాదు, నీ భగవంతుడు వేల చేతులు ఉంటాయి, ఏదో చేయొచ్చు నిన్ను రక్షిస్తుంది, నిన్ను లిఫ్ట్ చేస్తుంది, నీ కష్టం నుంచి బయటపడేస్తుంది. మా అబ్బాయి కూడా అదే చెప్తాడు, సర్వసమర్థుడు ఏదైనా చేయగలుగుతాడు, సర్వసాక్షి. భగవంతుడు ఎక్కడో లేడు, మా కోడలతో కూడా అదండి, భగవంతుడు ఇక్కడే ఉన్నాడు, ప్రతి క్షణం మనల్ని గమనిస్తూ ఉంటాడు, ఏ పని చేసినా సరే. సర్వసాక్షి, సర్వవ్యాపి, సర్వసమర్థుడు భగవంతుడు. మా కోడలు కూడా మంచిదమ్మా, అప్పు కడుతో రామాయణం చదివింది, భగవద్గీత చదివించాను చదివింది, మంచి మంచి అమ్మాయి. ఇప్పుడు మా మనవరాలు కూడా, నేను విష్ణు సహస్రనామం చదువుతుంటే దేవుడి గదిలోనే కూర్చుంటది, నేను రోజు విష్ణు సహస్రనామం చదువుతాను, ఏ మాలు తిప్పుతాను. అంటే మొన్న నాకు ఈ మధ్య మొన్న మధ్య చెయ్యి ఎన్నాళ్ళు పనిచేస్తుందో తెలియదు అనిపించింది. ఇప్పుడు రామకోట రాస్తాను. ఒకసారి బాలి వెళ్ళాం మేము ఇద్దరును టూర్కి, అప్పుడు కూడా పట్టుకెళ్ళాను. అప్పుడు పట్టుకెళ్ళినప్పుడు ఒక పేజీ రాయటానికి 45 నిమిషాలు పడుతుంది అనమాట. అప్పుడు అనుకున్నాను ఇంకా రోజు ఒక పేజీ రాయాలి, ఇది ఎన్నాళ్ళు పనిచేస్తుందో మనకు తెలియదు, రామకోట రాయాలి, రోజు ఒక పేజీ రాస్తా. ఈవేళ కూడా తిరుపతి వచ్చాను, గబగబా రామకోట రాసేసుకున్నాను. రామకోట ఎలా అలవాటు అయిపోయిందంటే అది రాయకపోతే నిద్ర పట్టుకు, ఎక్కడికెళ్ళినా పట్టుకెళ్ళిపోతాను రామకోట. తర్వాత మళ్ళీ మొన్న 59వ సంవత్సరం మొన్న లాస్ట్ ఇయర్ బర్త్డే, అప్పుడు అనుకున్నాను రామకోట ఒక పేజీ రాస్తున్నాను కదా అది 12 సార్లు మాల తిప్పుదాం అనిపించింది, జపమాల తిప్పుదాం అనిపించింది. ఎక్కడికెళ్ళినా జపమాల అని అది పట్టుకెళ్ళిపోతా, రామకోట బుక్ పట్టుకెళ్ళిపోతా అనమాట. ఎక్కడికెళ్ళినా సరే
విశ్వసరీ
ఏదో టైంలో దొరుకుతుంది, ఎక్కడన్నా ఏదో టైంలో దొరుకుతుంది. తెలగట్ల రాసుకోవటం, ఏ రోజు పేజీ ఏదో టైంలో 45 నిమిషాలు అలా కూర్చుని రావటం, మళ్ళీ మధ్యలో బుజ రావటం, ఏదో చేయటం అలా చేస్తాను. అవి ఏమో ఎన్నాళ్ళు పనిచేస్తుంది చెయ్య, 12 సార్లు తిప్పుతామని అనిపించింది. పొద్దున సాయంత్రం 12 సార్లు తిప్పుతాం, ఏ ఇంకా మా మనవరాలు కూడా తిప్పుతుంది, అది అలవాటు అయిపోయింది. ఒక అరగంట నేను దేవుడి గదిలో కూర్చుంటాను కదా, ఆ దేవుడి గదిలో కూర్చుంటే అది కూడా తిప్పటం మొదలెట్టింది. అది ఎన్నాడు పనిచేస్తా తెలియ. మళ్ళీ రేపు 14వ తారీఖున పుట్టినరోజమ్మా, మళ్ళీ 12 అలా పెంచుకుంటా పోదాం 12 12 12 ప్రతి సంవత్సరం. చివరికి లాస్ట్కి రామమే మిగలాలని నా కోరిక.
రాసుకుంటూ ఉంటారు,
రాసుకుంటూ నామం చేయడం నిరంతరం.
12 ఏంటి పుస్తకాలా? 12 సార్లు రాస్తారా?
12 సార్లు మాల తిప్పడం, జపమాల
12 సార్లు రోజు మాల తిప్పడం. ఓకే,
సాయంత్రం 12 12 కలిస్తే యాడ్ అవుతాయి 24 ఓ సంవత్సరానికి 12 పెంచుదాం అని అనిపించింది. ఏమో ఎన్నీ పని చేస్తుంది, చెయ్య చేసినా సేపు చేద్దాం.
అదే అంటే మీ బాడీని మిగతా పనులకి ఎలాగ ఉపయోగిస్తారో అలాగ నామం చేసుకోవడానికి, జపం చేయడానికి, అభిషేకం చేయడానికి, అంటే ఇవి కూడా మీ మీ డైలీ లైఫ్ లో
బాగా. ఏ పని మానట్లేదు కదా, చుట్టాలు వస్తే చేస్తున్నాం, ఇంకొకళ్ళు వస్తే చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, ఏది మానట్లేదు కదా. కొందరు అది అంత టైము అంత సేమ్ కూర్చుంటున్నారని ఏమో నాకు, నాకు మనసు ఉన్నా మనసు లేకపోయినా కూర్చుంటాను ముందు, అదే మనసు నిలుస్తా. వేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ, ఏదో రోజు నిలుస్తా. అయితే ముందు కూర్చోవాలి. నేను అలా అంటే నాకు నేనే నియమం పెట్టుకున్నాను, ఎవరిని చేయమని కాదు.
అంటే భగవంతుడి కోసం మనం రోజుకి కొంత టైం కేటాయించవలసిందే ప్రతిరోజు,
అంతే అంతే
అనే నియమం పెట్టుకున్నారు. ఎక్సలెంట్,
అంతే అంతే. గుడికి వెళ్తాను, గుడికి పొద్దున్నే స్నానం చేసేసి పని అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత గుడికి వెళ్తాను. మా ఇంటి దగ్గర నుంచి 3 కిలోమీటర్లు అక్కడికి రోజు నడిచి వెళ్ళిపోయి నడిచి వచ్చేస్తాను. నడిచి వెళ్ళిపోయి
వాకింగ్ అయిపోతుంది, మీకు వాకింగ్ అయిపోతుంది,
స్నానం చేసి వెళ్ళిపోతాను అనమాట. ఏ వాకింగ్ అయిపోతుంది, తర్వాత ఒకసారి ఏమో గిరిప్రదక్షిణ అయిపోతుంది, ఓం రమణ రమణ ఓ పాట 40 శ్లోకాలు ఉంది, ఆ పాట అయిపోతుంది, ఏ కత్తురాజ్ఞ ఇది అయిపోతుంది.
ఇంచుమించుగా ఇంచుమించుగా ఒక పూట కొన్ని ఫ్యూ అవర్స్ కేవలం భగవంతుడు కేటాయించేస్తారు.
ఏమో మరి అది ఆయన అనుకున్నాడు, మనం అనుకోలేదు. ఆయన చేయిస్తున్నాడు నాతో, నేను చేస్తున్నానంటే నేను నమ్మనమ్మా. ఇప్పుడు అందరూ అలా ఎలా చేయగలుగుతున్నావు అంటారు. ఆయన చేయిస్తాం వల్ల నేను చేస్తున్నాను, ఆయన చేయకపోతే ఎప్పుడు పడిపోతుంది నేను.
అవును,
అంతే కదా, నిజమే కదా.
అవునండి, అవునండి.
నాలో ఉండి నా శక్తినిచ్చి పని చేయిస్తున్నాడు. నాకన్నా చిన్నవాళ్ళు మేము చేయలేకపోతున్నాం, మేము చేయలేకపోతున్నాం అంటే నాతో ఎందుకు చేయిస్తున్నాడు?
అంటే ఎవరికి ఏది అవసరం అది వాళ్ళతో చేయించడం లక్ష్మి. అంటే ఎవరికి ఎవరికి ఏ విధంగా గ్రోత్ వస్తుందో వాళ్ళు ఆ విధంగా.
నేను ఇటు పెద్దదాన్ని అటు పెద్దదానేనమ్మా, ఇటు మా తమ్ముడు మా చెల్లి కన్నా పెద్దను, ఇటు పెద్ద
కోడళ్ళు కూడా మీరే పెద్దవిడి.
ఈ భగవంతుడు ఎందుకు పుట్టించాడో పెద్ద కోడలుగానే, ఇటు అటు పుట్టించడు ఎక్కువ ఎక్కువ, చిన్న కోడలు ఇటు పెద్ద కోడలు అలా ఉంటారు, కానీ అటు ఇటు పెద్ద
కోడలు.
భగవంతుడు నాకు ఆప్షన్ ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు?
లాట్ ఆఫ్
రెండు సమర్థవంతంగా చేయాలి,
బాధ్యత
అంతే. బాధ్యత అంటే బాధ్యతే, ఆ పని అక్కడ చేయవలసిందే. కానీ భగవంతుడు నన్ను అలా ఉంచినందుకు అలా చేయిస్తున్నాడు, నాకు చాలా సంతోషం. ఇటు అన్నయ్య గారు పోయారు, ఇటేమో మా తమ్ముడు పోయాడు, ఇద్దరు కార్యక్రమాలు చేసి వచ్చాం. మొన్న మా ఆడపడుచు వాళ్ళ అత్తగారు పోయారు, మొన్న సోమవారమే ఆ కార్యక్రమం, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంటి దగ్గర వచ్చిన తర్వాత కొంచెం నల్తగా ఉంది, 2 రోజులు ఇంకా గుడికి వెళ్ళాక నడిచి వెళ్ళాక ఈయన తీసుకెళ్ళి. నేను ఒకటే అడుగుతాను, ఎవరినైనా ఈ అవతలు తీసుకెళ్తారులేండి, నేను ఒక్కటే అడుగుతాను ఎవరినైనా సరే. నేను ఓపుకున్నంతసేపు నేను నడిచి వెళ్తాను, ఒకసారి గుడికి తీసుకెళ్ళనట్టు తీసుకెళ్ళి ఉంటే నేను అక్కడ తీర్థం ఇస్తారా ఇంకోటి ఇస్తారా నేను చూడను. దర్శనం ముఖ్యం అంతే, వెళ్తాను నామం చేసుకుంటాను వచ్చేస్తాను. వాళ్ళు తీర్థం ఇచ్చారా, ప్రసాదం పెట్టారా, గంట పెట్టారా, ఇంకోటి పెట్టారా అని చూడను. వాళ్ళు పొద్దున్నే వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు పాపం, అవన్నీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు? నేను గంట కూడా కొట్టను, ఎందుకంటే ఆ గంట కొడితే నా వంక సొత్తం ఉంటారు, వీళ్ళకి ఇవ్వాలా అనుకుంటారు. ఎందుకు మా పాపం దేవుణ్ణి అభిషేకం చేయటం ఆ కడుక్కోవడం పనిలో ఉంటారు, పొద్దున్నే వెళ్ళిపోతాను కదా. అలా అని వాళ్ళు వద్దులేండి, మీకు చేసుకోండి, మీరు చేసుకోండి, మీ కార్యక్రమం చూసుకోండి, నేను దర్శనానికి వస్తున్నాను. నేను ఎప్పుడు దర్శనమే ఎంత ఇప్పుడు నాన్నగారు కూడా అదే చెప్పారు, నువ్వు దర్శనం 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 చేసుకురా. అప్పుడు అన్నారు నాన్నగారు అన్నారు ఒకసారి, ఇది నువ్వు రోజు గుడికి వెళ్తావు కదా లక్ష్మి, ఇది కస్తూరమ్మ గారు ఉన్నారు కదా, కస్తూరమ్మ గారి గురించి కూడా ఒకసారి ప్రార్థన చెయ్యి అన్నారు. వెంకటేశ్వర గుడికి వెళ్ళేటప్పటికి కస్తూరమ్మ గారు గుర్తొచ్చేస్తారు. వివరం కస్తూరమ్మ
గారు తెలుసు.
ఆవిడ 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 గురించి కూడా ప్రార్థన చెయ్యమ్మా, ఆవిడకి మోక్షం కావాలని ప్రసాదించమని ప్రార్థన చేయన్నారు. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా ఆటోమేటిక్ గా గుడికి వెళ్ళాను అంటే ఆవిడ గుర్తొస్తారు, కస్తూరమ్మ గారు కూడా మోక్షాన్ని ప్రసాదం చేశారు.
ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ చూస్తూ 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 అలాగా ఫ్లోలో వెళ్ళిపోతున్నారు. ఏది ఆగకుండా, ఏది ఆగదు, అన్ని పనులు చేసుకుంటారు, గుడికి వెళ్తారు, దండం పెట్టుకుంటారు, దర్శనం చేసుకుంటారు, ఏ పని ఆగదు. అన్ని బాధ్యతలు ఇటు పెద్దోళ్ళు అటు పెద్ద మీరే, ఇటు పనులు అటు పనులు ఇంట్లో పనులు, ఒక పక్కన అనారోగ్యం వస్తూ ఉన్నా, ఏది జరిగిపోతూ ఉన్నా, దొంగలు వచ్చి కొట్టేసినా తీసుకెళ్లిపోయినా,
అంటే గ్రేట్నెస్ ఏముందంటే ఆయన ఉంచుతున్నాడు, అది అది గుర్తు పెట్టుకోవాలి. ఆయన నాలో ఉండి ఉంచుతున్నాడు. అంటే అలసటగా ఉంటే కాసేపు పడుకుంటాను, మధ్యాహ్నం కాసేపు పడుకుంటూ పోతాను. ఈ మధ్య ఇది వరకు మా వ్యాక్సిన్ బ్యాంక్ లో మా మేనేజర్ ఉండేవాడు, పాపం ఆయన చూసాడు కరోనా ముందు జాయిన్ అయ్యాడు, మా అబ్బాయి బెంగళూరులో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాడు, తర్వాత మన అది నవడూరులో మెడికల్ షాప్ పెట్టుకుంటున్నాను మావయ్య అంటే, సరే నీ ఉన్నత నేనేం పాడు చేయలేను రా అని వెళ్ళిపోమన్నాను. అంటే మా అత్తగారు అక్క మనవడు అనమాట, పెన్నాడులో ఉంటాడు, తనే ఎంఎస్సీ చేశాడు, ఇంకా షాప్ అంతా తనే చూసుకోడు, ఈయన మధ్యలో వెళ్ళేవారు, ఇంకా నేను మానేసేది అనమాట. ఇప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి వెళ్ళిపోయిన కానీ నేను షాప్కి వెళ్ళాల్సి వస్తుంది,
వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ.
ఏమో భగవంతుడు మళ్ళీ ఎందుకు పంపిస్తున్నాడు, అక్కడికి వెళ్తే బుక్ పట్టుకెళ్ళిపోతాను అంతే, ఖాళీ ఉన్నప్పుడు
రాసేసుకుంటారు
అంతే వచ్చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా బుక్ నాకు కూడా ఉంటుంది అంత సరంజామ.
ఆ బ్రెయిన్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏమన్నా కొంచెం మెమరీ లాస్ కానీ కొంచెం ఇబ్బంది కానీ ఏమన్నా ఉంటుందా లక్ష్మి?
లాస్ అయింది అంటే ఎక్కువ గుర్తుండట్లేదు. ఇది ఒక చాలా స్లోగా చెప్పేసేదాన్ని, స్పీచ్ మొదలెట్టానంటే అసలు 2 గంటలైనా మానలేకపోయేదని, అంటే అయిపోయింది టైం అయిపోయింది అని చెప్పాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు కొంచెం ఏమో తెలియదు, నేను అదే అనుకుంటాను, ఏమో భగవంతుడు ఎందుకు చేశాడో, స్పీడ్ గా ఉన్నానని కొంచెం తగ్గించాడేమో, అది కూడా ఒక పాయింటే కదా, అదే అనుకుంటాను. ఆయన ఇష్టం, ఆయన ఎలా ఉంచితే అలా ఉందో,
కానీ సంతృప్తిగా ఉంటారు
అంతే, సంతృప్తి మనకు బలం అమ్మా.
అవును లక్ష్మి,
చాలా బలం. నేను ఏళ్ళతో కూడా అది చెప్తాను, సంతృప్తిగా ఉండు, మనకు వచ్చింది సరిపోతుంది, మనం ఎవరి గురించి ఎక్కువ ఆశించక్కర్లేదు, భగవంతుడు ఈయనతో కూడా అదే అంటాను, మనకి ఇవ్వాల్సింది ఉంటే ఇచ్చేస్తాడు, ఇప్పుడు ఇవ్వకపోవడం అంటే ఏది ఉండదు. మనం ఏదైనా ఉందనుకోండి మనకి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేస్తాడు, మరి ఎంత పోవాలో అంత పోగొడతాడు. ఏ వచ్చింది ఇప్పుడు చూడండి, కొబ్బరికాయ కొబ్బరి బండల్లో నీళ్ళు ఎలా వస్తాయో తెలియదు అంటారు, అలాగే మనకి ఆస్తి ఎలా వస్తుందో తెలియదు, మళ్ళీ కరీమంగా అంటారు కదా, అలాగా వెళ్ళిపోయింది కూడా మనకు తెలియదు. ఇప్పుడు మాకు ఇబ్బంది వచ్చింది, ఎన్నో అవమానాలు పడ్డాం 2 సంవత్సరాలు, అవమానాలు పడే టైం వచ్చింది. అసలు ఈయన మా అమ్మాళ్ళ ఇంటికి కూడా వచ్చేవారు కదా, ఎక్కడ ఫంక్షన్కి వచ్చేవారు కదా, ఇక నేనే వెళ్ళేదాన్ని, అవమానానికి చాలా బాధపడేవారు. 4 కోట్లు పట్టుకుపోయింది అమ్మాయి. నాన్నగారు అన్నారు 25 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది మీరు అన్నారు, అప్పుడు 24 లక్షలు క్యాష్ను 5 లక్షలు ముందు వేసేస్తాం అమ్మ పేరున, అలాగే 30 లక్షలు మరి పెళ్లి ఖర్చు అన్ని వేస్ట్ అయిపోయింది కదా, 4 కోట్లు పట్టుకెళ్ళి పట్టుకెళ్ళిపోవాల్సిందే వచ్చింది. తర్వాత నేను అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎప్పుడు అదే అనేదాన్ని, నాకు ఓపుకున్నంతసేపు అభిషేకం నేను చేసుకుంటానమ్మా, నాకు ఓపిక జారినప్పుడు అభిషేకం, నేను ఎప్పుడు ఏదైనా అడుగుతానా అంటే అభిషేకం చేసావా అని అడుగుతాను అంతే, నాకు ఒప్పుకున్నంత వరకు చేస్తాను, లేకపోతే అభిషేకం నువ్వు చేసుకో అని చెప్పాను. మా కోడలు కూడా మంచిది అభిషేకం చేసుకుని, ఎప్పుడైనా లేకపోతే అభిషేకం నాకు ఏదైనా అడ్డు వస్తే అభిషేకం నేను మ్యాక్సిమం నేను చేసుకెళ్ళిపోతాను, లేకపోతే చేస్తాను. వాణి ఇంకేమన్నా గుర్తు చెయ్యి.
సబ్జెక్ట్ పాయింట్లు నాన్నగారు చెప్పిన దాంట్లో మీకు బాగా నచ్చి ఫాలో అవ్వాలి.
లక్ష్మి
చెప్పు.
సీతమ్మ గారి గురించి చెప్పు.
సీతమ్మ గారి గురించి. హలో
చెప్పండి లక్ష్మి. వినిపిస్తోంది.
అదే సీతమ్మ గారు మా ఇంటి ఎదురుగుండా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. నాన్నగారి దగ్గర పనిచేసేవారు కదా. ఇది
సీతమ్మ గారు. అవును అవును.
నాన్న ఇంట్లో పనిచేసేవారు కదా.
అవును.
అప్పుడు సీతమ్మ గారు అది మా ఇంటి ఎదురుగుండానే అది మేము అక్కడే ఉండేవాళ్ళు కదా వ్యాక్సిన్ బ్యాంక్ లో. ఇంటి ఎదురుగుండా గంగాధరంగారు రోడ్డే అడ్డు అనమాట. రోడ్డు అడ్డంటే రోజు అక్షరమణమాలు చెప్పేదాన్ని ఆయన ఆవిడకి. అక్షరమణమాలు వినిపించి చదివి అర్థం చెప్పేదాన్ని అనమాట. అప్పుడు అన్నారు నాన్నగారు రోజు వెళ్ళి చదివి అర్థం చెప్తున్నాను నాన్నగారు అంటే. తర్వాత అప్పుడు అన్నారు ఆవిడకి ఉపయోగం కాదు నీకే ఉపయోగం అంట. సీతమ్మ గారికి ఎంత ఉపయోగం కాదు నీకు చాలా ఉపయోగం అని అన్నారు. అప్పుడు నాన్నగారు అపమానం వచ్చేవారు ఇక్కడికి. వస్తే నాన్నగారు వచ్చినప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళి వచ్చేదండి ఆయన. వచ్చి అపమానం 15 రోజులు 20 రోజులకు వచ్చేవారు. అప్పుడు వాళ్ళ అమ్మాయితో అన్నారంట, సీతారత్నం గారు లక్ష్మి ఉంది కదా ఎదురుగుండానే ఉంటారు కదా ఆవిడ ఇల్లు చూపిస్తుంది మీకు అన్నారంట. నాకు అసలు నా ఇల్లే తప్ప ఇంకెక్కడికి వెళ్తుంది తెలియదు నాకు. అయితే సరే మీరు చూపిస్తారని చెప్పారండి నాన్నగారు, మరి మీరు రండి అన్నారు. సరే అని ఇంకా నేను కలిసి ఇలా ఎదురుగుండా సందు మాస పక్క సందులోంచి వెళ్తున్నాం. వెళ్తుంటే ఆవిడేమో ఆవిడ చుట్టాల దగ్గర దగ్గర. తర్వాత ఆవిడేమో అక్షర రమణ భాస్కర్ చదువుతున్నారన్నమాట. చదువుతుంటే ఏమండి ఇల్లేమో ఖాళీ ఉందా, 15 రోజులు ఉంటారంట, ఒక రూము కావాలి అద్దె ఇచ్చేస్తారా అంటే. తర్వాత ఆళ్ళు చుట్టాలని నాకు తెలీదు, రాజులే చుట్టాలనంట. తర్వాత నాన్నగారు ఇలా అన్నారు కదా అని చెప్తే వాళ్ళ అద్దెకి 15 రోజులు 20 రోజులు ఉన్నారు అక్కడ. ఇంకా అక్కడ ఇది వాళ్ళ ఇంట్లోనే ఒక కొంజాలో వండుకుని తినేసి ఇక్కడ తీసుకుని వారన్నమాట. అలా జరిగింది అప్పుడు. అది కూడా నాన్నగారు చెప్పారంటే అంటే ముందుది ఆయనకి తెలిసిపోదు కదా, మనం చూస్తే తెలిసిపోదు కదా.
అసలు ఎంత అభయం అది అంటే మనకి జీవితంలో ఏమొస్తుందో దానికి తగ్గట్టుగా మనం ఎలా ఉంటే మనకి కరెక్ట్, ముక్తి ఎప్పటికి వస్తుందో ఈ లోపల ఎందుకు అసలు కంగారు పడక్కర్లేదు అంటే ఇంకా అసలు ఏది కూడా మనం మొయ్యక్కర్లేకుండా చింతించక్కర్లేకుండా చింత పడకుండా.
నేనే చూసుకుంటానని భరోసా ఇచ్చేసారు కదా, నువ్వేనే ఎత్తుక్కోకర్లేదు, నేనే నిన్ను ఎత్తుక్కుని పట్టుకుని నేనే తరిం చేస్తాను, నీకు తెలియదు నాకు తెలుసు అంత బేసరత్గా ఉంటాను శుభ్రంగా.
బేఫికర్
అసలు ఫికర్ ఉండదు, దేనికి భయం ఉండదు. మామూలుగా కూడా నేను నాకు భయం తక్కువ అంటే చిన్నప్పుడు చదువుకున్నప్పుడు కూడా నేను అది ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదువుకున్నాను ఈ గణపవరంలో. అంటే గణపవరంలో 3 థియేటర్లు ఉన్నాయి. నేను ఎప్పుడు గణపవరంలో వాల్ పోస్ట్ చూడకూడదు అనుకున్నాను, ఎప్పుడు వాల్ పోస్ట్ చూడలేదు, నేను సినిమా చూడలేదు 2 సంవత్సరాలు. గణపవరంలో వస్తావు కదా పిల్ల, ఏముందా థియేటర్లు అని ఏం తెలీదా, నేను తెలియదని చెప్పేసిదని నాకు అవసరం లేదు అది. నా సబ్జెక్ట్ కాదు అసలు. తర్వాత డిగ్రీ ప్రైవేట్గా కట్టాను. అంటే మా అమ్మగారు అన్నారు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మా నాన్నగారు అన్నారు టీచర్ ట్రైనింగ్ పంపిస్తాను అని అన్నారు. అంటే అప్పుడే బాగా బిజినెస్ పుంజుకుంది అనమాట. పుంజుకుంటే ఇప్పుడు పోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది, వ్యాపారానికి ఇబ్బంది అయిపోద్ది. తమ్ముడు చిన్నోడు, మా చెల్లెలకేమో అప్పుడు బిజినెస్ బాగాలేదు. తర్వాత అంటే మళ్ళీ ప్రైవేట్ గా డిగ్రీ కట్టా.
ఓకే ఇంటికాడ ఉండి పాపం మీరు ఇలాగా ఈ బిజినెస్ చూసుకుంటూ
షాప్ చూసుకుంటా డిగ్రీ చదివేదాన్ని. డిగ్రీ ఏం చేసేదాన్ని, 4-5 సబ్జెక్టులు కదా, 4 సబ్జెక్టులు చదివేసేదాన్ని. ఇంగ్లీష్ ఒకటి నాకు డౌట్ ముందు నుంచి, ఇంగ్లీష్ ఎగ్జామ్ రాసేదాన్ని, ఇంగ్లీష్ ఫెయిల్ అయ్యేదాన్ని, మళ్ళీ సెప్టెంబర్లో కట్టేదాన్ని పాస్ అయిపోయేదాన్ని. 2 సంవత్సరాలు అలాగే జరిగింది. 3వ సంవత్సరం అంత ఇంగ్లీష్ ఉండదు కదా, 5 సబ్జెక్టులు పాస్ అయిపోయాయి. అప్పుడు ఫస్ట్ క్లాస్ ఏదో వచ్చింది, సెకండ్ క్లాస్ మొత్తం మీద పాస్ అయిపోయాయి. ఏదైనా ఒక నియమం పెట్టుకోవడం నాకు భగవంతుడు అలా
గౌతమ్ చచ్చిపోయినప్పుడు శారదను తీసుకెళ్ళావు కదా నాన్నగారి దగ్గరికి, అయి చెప్పు.
అవును సరే.
తమ్ముడా గౌతమ్?
కొడుకు మా తమ్ము, మా చెల్లెలు గారు అబ్బాయి.
చెల్లెలు గారు అబ్బాయి కదా, చిన్నోడు, చిన్న వయసు.
చిన్న వయసు, ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు పాపం. ఆడికి కరెంట్ షాక్ కూడా చనిపోయాడు.
అయ్యయ్యో,
ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. ఇంటి మీ ఇంటి దగ్గర ట్రాన్స్ఫర్ ఉంది, ఇటు పైకి ఎక్కి ఆ కరెంట్ వైర్ చేసుకున్నాడు.
అయ్యయ్యో
పాపం.
తమ్ముడు కొడుకు లక్ష్మి
అన్ని పోయినాయి.
చనిపోయాడు లక్ష్మి.
చెల్లెలు కొడుకు,
చెల్లెలు కొడుకు,
చెల్లెలు కొడుకు. తర్వాత ఇంకా ఆడు పోయాడు. పోయిన తర్వాత అప్పుడు నాన్నగారు అన్నారు, ఆడు పోవడం అంటే అప్పటికే ఒక ఇది పక్షి రెడీగా ఉందట నాన్నగారు చెప్పారు. పక్షి పడిలోకి వెళ్ళిపోయింది ప్రాణం, ఒక పక్షి రెడీగా ఉంది అని చెప్పి అప్పుడు అన్నారు నాన్నగారు, నువ్వు ఏడవకమ్మా, నువ్వు ఏడిస్తే ఆడికి ఇంకా నీ కన్నీళ్ళు రావద్దు అని. అంటే ఆరేళ్ళు పెంచుకుంది కదా, బాగా బాగుంది,
కష్టం అండి.
దింట్లోనే ఉండేదాన్ని కదా, ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. కలిసి ఉంటే అప్పుడు అన్నదనమాట, అక్క నువ్వు ఏడవద్దు అంటున్నావు, ఏడవద్దంటే నాకు ఏడు బాగట్లేదు అంటే నీ కన్నీళ్ళే ఆడికి అడ్డొస్తాయంట. మళ్ళీ మళ్ళీ ఇంకొక అబ్బాయి రావాలి కదా, ఆ కన్నీళ్ళు అడ్డొస్తున్నాయంటమ్మా, వద్దంటున్నారు కదా నాన్నగారు. ఇంకా నాన్నగారు వద్దంటే నాకు ఇంకా వద్దు, వద్దంటే వద్దు,
అంతే వద్దు, అంతే
అంతే. అప్పుడు తర్వాత మళ్ళీ ఇంకొక అబ్బాయి, తర్వాత ఒక అబ్బాయిని పెంచుకుంది. పెంచుకున్న తర్వాత అప్పుడు అన్నారు నాన్నగారు, నిన్ను చెల్లి ఏడుస్తుందండి అంటే, ఏ కొట్టి వాళ్ళు వస్తున్నారు, ఎవరు ఎక్కడ చూసినా కొట్టి వాళ్ళు వస్తున్నారు అన్నారు. అంటే దీని కొట్టం కొట్టి వాళ్ళు అనిపిస్తున్నదండి ఆయనకి అంటే. అప్పుడు అన్నారు అనమాట, తర్వాత ఎలాగో ఒక అబ్బాయిని తెచ్చుకుని పెంచుకుంది. పెంచుకుంటే మొన్న లాస్ట్ ఇయర్ ఆడి కూడా చనిపోయాడు. క్లాస్ దాకా చనిపించింది పాపం.
ఎన్ని సంవత్సరాలు ఉంటాయి లక్ష్మి?
15.
15 ఏళ్ళు.
10th క్లాస్. ఎంత మనిషి అయిపోయాడు అసలు. ఆడి కూడా చనిపోయాడు. అది మా దగ్గరే ఉండేవాడండి, మా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం కదా. నన్నే అమ్మ అనేవాడు, మా చెల్లి మా తమ్ముడు అత్మ ఏంటి అమ్మ అమ్మ అంటున్నాడు. దాన్ని ఏమో శారద అనేవాడు, మా చెల్లి పేరు శారద. శారద అమ్మ అమ్మ అంటున్నారు, ఎలా తెలుస్తుంది. అలాగే ఎక్కడ ఫంక్షన్ వెళ్ళినా మేమే తీసుకెళ్లేవాళ్ళం. ఆఖరికి ఈయనే ఆ అబ్బాయికి కొంచెం మట్టది చేసి చేశారు, కార్యక్రమాలు పూర్తి చేశాం.
చాలా చాలా సఫరింగ్ అంటే విడిగా అయితే లక్ష్మి, ఐ మీన్ విడిగా అయితే తట్టుకోలేము. ఆయన దయ వల్ల, ఆయన శక్తి ఇవ్వడం వల్ల తప్ప ఈ ఒడిదుడుకులు జీవితంలో చాలా కష్టం కదా లక్ష్మి. అదే ఇంకా నాన్ స్టాప్, ఇంకా నాన్ స్టాప్ షో ఇది.
ఆ సంవత్సరం ఒక సంవత్సరం మా అమ్మ 19 లో మా అమ్మ కాలం చేసింది, 21 లో మా తమ్ముడు. మా తమ్ముడు కూడా నేను ఎత్తుకుని పెంచాను మా చిన్నోడు.
తమ్ముడు కూడా చిన్న వయసు. చాలా షాకింగ్ న్యూస్ అప్పుడు కోవిడ్ టైంలో కదా లక్ష్మి.
అవునవును.
నాన్నగారు ఒకసారి బుక్ తీసుకొచ్చారు కదా, అది చెప్తావా? నాన్నగారు నీ గురించి బుక్ తీసుకొచ్చారు కదా, చెప్పావా? చెప్తావా?
చెప్పలేదు, చెప్పలేదు.
ఏం బుక్ లక్ష్మి?
హైదరాబాద్ లో. హలో
లక్ష్మి, చెప్పండి, వినిపిస్తోంది.
నేను మాకి 90లో ఫోన్ వచ్చింది ఇంట్లోకి, ల్యాండ్ ఫోన్ వచ్చింది. ల్యాండ్ ఫోన్ వస్తే ఇంకా మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నాన్నగారు ఎక్కడ ఉన్నారు అన్నారు. విజయవాడ సిరీష్ రాజు గారు ఇంట్లో ఉన్నారని చెప్పింది. ఇంకా అక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చింది మా అమ్మ, సిరీష్ రాజు గారు ఇంట్లో కనుక్కుని ఫోన్ నెంబర్ ఇచ్చింది అనమాట. వాళ్ళు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే నాన్నగారు మీ ఇంట్లో ఉన్నారంట కదండి, ఒకసారి నాన్నగారికి ఎవరా అన్నాను. ఇస్తే నాన్నగారు ఫోన్ వచ్చిందండి మా ఇంట్లో ముందు, అందుకు మీకే ఫోన్ చేస్తాను నాన్నగారు అని అన్నాను. అంటే సరే అలాగమ్మా, నేను అరుణాచలం వెళ్తున్నాను అన్నారు. అప్పుడు నాన్నగారు మీరు అరుణాచలం వెళ్తే అరుణాచల మహర్షి, అప్పుడు నేను అరుణాచలం వెళ్ళలేదు, రావణ మహర్షి జీవిత చరిత్రని ఓ ఫోటో పట్టుకురండి అని అన్నాను నేను. అంటే సరే అని పట్టుకొచ్చారంట నాన్నగారు. అంటే తర్వాత వాళ్ళు చెప్పారు, నేను ఇక్కడ విజయవాడ నుంచి ఇది మధురా నగర్ లక్ష్మి గారి ఇంటికి వస్తాను, ఆ అడ్రస్ చెప్తాను అని. లక్ష్మి అక్కడే ఉన్నట్టున్నారు, ఆ అడ్రస్ చెప్పారు. ఆది స్టూడియో దగ్గర నుంచి రావాలమ్మా, గుడలో ఉంటాం అని చెప్పాను. అలా బస్సులో కూడా ఉంటాయి అని అన్నారు నాన్నగారు. అంటే లక్ష్మి గారు మాట్లాడారు నాతోటి, మా ఇల్లేనమ్మా, మా నెంబర్ ఇదిగో వేసుకో అని చెప్పి ఇచ్చారు. తర్వాత ఇంకా నేను మా అబ్బాయిని స్కూల్కి పంపించేసి ఇంకా అప్పుడు బయలుదేరాను అనమాట. బస్సుకు బయలుదేరి ఇంకా ఎదరో ఎక్కడో దిగాను. తర్వాత మళ్ళీ సారథి స్టూడియోకి ఏదో మళ్ళీ ఇంకో బస్సు ఉంటే బస్సు ఎక్కి వచ్చాను. సారథి స్టూడియో అని చెప్పారు కదా, అక్కడెక్కి మధురా నగర్ నడుచుకుంటా కొత్త కదా, అప్పుడుకి 12 అయిపోతున్నది. 12 అయిపోతుంటే ఇంకా నాన్నగారు ఎదురు చూస్తున్నారు అన్నమాట నా గురించి. ఎత్తుకుంటూ వస్తాను కదా, తెలిసిపోద్దు కదా నాన్నగారికి. అప్పుడు ఇంకా వీళ్ళందరూ అనుకుంటున్నారంట 12 అయిపోతున్నారు, నాన్నగారు ఇంకా వెళ్ళట్లేదు ఇంటి లోపలికి, 12 అయిపోతుంది నాన్నగారు 11 వెళ్ళిపోతారు కదా అనుకుంటే. అప్పుడు నేను ఇంక గుమ్మంలోకి వచ్చాను. ఇంక చెప్పులే ఉన్నాయని చెప్పారు. లక్ష్మి గారు ఇల్లు ఎక్కడంటే పాలన చోట అని చెప్పారు. అక్కడ అడిగితే వెళ్ళాను. వెళ్తే గుమ్మంలో చూడ, ఇందాక నుంచి చూస్తున్నాను లక్ష్మిని గురించి, ఏ కష్టపడ్డావా అవసరపడ్డావా అంటే, లేదండి అడ్రస్ ఇచ్చారు కదండి, అడ్రస్ తెలుసుకుని లేట్ అయిందండి బస్సుల్లో రావటం కదా నాన్నగారు, లేట్ అయిపోయింది అని అన్న అనమాట. అంటే గబగబా ఇంట్లోకి వెళ్ళి ఇది పెరియ పురాణం ఒకటి, ఇది జీవిత మకరందం, ఇది లక్ష్మి గారు వాళ్ళ నాన్నగారు పేరరాజు గారు
జీవిత మకరందం
ఒకటి, పెరియ పురాణం ఒకటిని, ఒక చిన్నది నాన్నగారు భగవాను బోసి పెట్టుకుని కూర్చుంటారు కదా
ఫోటో,
ఆ ఫోటో నువ్వు స్టాండ్ మీద నీవు టేబుల్ మీద పెట్టుకో లక్ష్మి అని అది ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రేపు ఉండి వీళ్ళ భోజనాలు పెడతారు, ఆ భోజనం చేసి నువ్వు వెళ్ళిపోమ్మా, నీ గురించి చూస్తున్నాను ఇప్పుడు దాకానే, అందుకు నేను వెళ్తానమ్మా రెస్ట్ తీసుకుంటానని అన్నారు. ఆ రోజున అలాగే వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు నుంచి నేను ఇంకా ఆ ఫోటో పెట్టిన అప్పుడు చెప్పారు నాన్నగారు. ఏమని చెప్పారంటే, నువ్వు ఇది ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో టేబుల్ మీద పెట్టుకో, టేబుల్ పెట్టుకుని ఏమి చూడక్కర్లేదు, భగవాన్ కళ్ళల్లోకి చూడు, అది జ్ఞాన నేత్రాలు, భగవాన్ కళ్ళల్లోకి చూస్తే ఆటోమేటిక్ గా నీకు జ్ఞానం వచ్చేస్తుంది అన్నారు. తర్వాత ఇంకా మా వ్యాక్సిన్ బ్యాంక్ లోను అలాంటిదే పెద్ద సైజు ఫోటో చేయించాను,
చూస్తూ ఉంటారు.
ఇంకా సోఫా ఎదురుకుండా కూర్చుంటాను, ఇంకా రామ్ బోర్డు రాసుకున్న సేపు రాసుకుంటాను, ఇంకా అలా సొత్త కూర్చుంటాను.
వెరీ గుడ్, సూపర్,
ఇంకా రామ్ కూడా రాసుకుంటే నిద్ర వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో, మళ్ళీ పక్కన పెట్టేసి కాసేపు చూస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. నిద్ర వస్తే పోవటమే,
లక్ష్మి ఇంకా ఏదో ఒకటి సహజంగా ఏం జరిగితే అది
అంతే. అది నిద్ర వస్తుందంటే నిద్ర వస్తుంది, అలసిపోతుంది నిద్ర వస్తుంది. అది రాసుకుంటే కాసేపు రాయి, కాసేపు మూత పెట్టేసి అలా కూర్చుంటాను, లేదా కాసేపు అలా చూసుకుంటా ఉంటాను. సోఫా ఎదురుకుండానే ఉంటది, ఆ సోఫాలో కూర్చుంటారు, అది చూసుకుంటాను. ఏదైనా అదే నేను ఎలా చేస్తే అలాగే వెళ్ళిపోవటమే. పరిగి ఇప్పుడు పరిగెత్తిస్తున్నాడు, పరిగెత్తటమే. మొన్న 3 ఆపాడు రెస్ట్ తీసుకున్నాడు, అప్పుడు రెస్ట్ తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ పరిగెత్తిస్తున్నాడు, మళ్ళీ పరిగెత్తడం ఏ ఎందుకు చేస్తున్నాడో మనకు తెలియదు కదా. భగవంతుడికి ఏ కారణం లేకుండా జరగదు, అది నాకు నమ్మకం. భగవంతుడు అందుకే నాకు అదే సర్వకారణ కారణం భగవంతుడు కాబట్టి ఏది చేస్తే హ్యాపీ ఎంజాయ్ ద ప్రారబ్ధ అని నాకు ఎప్పుడు అది అనిపిస్తుంది. ఎంజాయ్ ద ప్రారబ్ధ నువ్వు ఏం చేసినా పర్వాలేదు, నువ్వు ఎంజాయ్గా ఉండు, స్ట్రెంగ్త్గా ఉండు. అప్పుడు యోగా నేర్చుకున్నాను ఒక 3 అంటే నాకు ఈ సరే అయ్యాలంటే యోగా నేర్చుకోవాలని చెప్పారు. ఇంకా 3 యోగా సెంటర్కి వెళ్ళి నేర్చుకున్నాను కరోనాకు ముందు. తర్వాత ఇంజక్ట్ చేస్తుంట ఒక గంట యోగా టిప్పింగ్ ఒక పది నిమిషాలు
అదే ఇంకా మరి
పాటు రన్నింగ్ అలా మొత్తం ఒక గంట సూర్య నమస్కారాలు
పన్నెండు
అంటే ఇది కూడా స్ట్రెంగ్త్ గా ఉండాలి కదా
ఉండాలి అది బాడీ బాడీ సహకరించాలి కదా ఇంత పని చేసుకోవడానికి బాడీ సహకరించాలి కదా
తెల్లారగట్ల 5 గంటలే ఇస్తానమ్మా నేను ఎప్పుడు అంటే ఒంట్లో బాగోకపోతే తప్ప రోజు 5 గంటలే ఇస్తాను 5 గంటలే ఇచ్చా అభిషేకం చేసుకోవాలి కదా మరి మళ్ళీ అయితే వాళ్ళకి బాధ అందుకే నాకు తెల్లారగట్ల అభిషేకం చేసేసుకుని
అంటే మీదంతా మీరు హ్యాపీగా ఖర్చు పెట్టేస్తున్నారు ఇష్టంగా అనుభవిస్తూ ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకుండా దాన్ని ఎలా ఖర్చు భగవంతుడు ఎలా అయితే చెప్పాడో అలా ఖర్చు పెడుతున్నారు
అది మనకు తెలియదు మన చేతిలో ఏమి లేదు భగవంతుడి చేతిలో మనం ఉన్నామని అనిపిస్తుంది అమ్మా నాకు ప్రతి క్షణం కాదు ప్రతి క్షణం భగవంతుడి చేతిలో ఉన్నాము ప్రతి క్షణం భగవంతుడి చేతిలో ఉన్నాము ఆ భగవంతుడి ఒళ్ళోనే ఉన్నాము నాకు మనకు అంటే వైఫై చుట్టూ ఉందంటారు కదా అలాగా పైన కింద లోపల అన్ని అంత భగవంతుడే ఉన్నాడు
ఆల్వేస్ ఆల్వేస్ కనెక్టెడ్
ఈశ్వర ఆయన ఆయన చేయకుండా మనం ఏం చేయలేం ఆయన ఎదిరించి మనం ఏం చేయలేం మన చేతుల్లో ఏమీ లేదు మా అబ్బాయికి కూడా అదే చెప్తాను మా కోడలకు కూడా అదే చెప్తాను మా చెల్లెలకి ఏంటి మా మరదలకు కూడా అదే చెప్తాను మనం ఎంజాయ్ ద ప్రారబ్ధ భగవంతుడు ఇలా ఎంజాయ్ మనకి ఆ ప్రారంభాన్ని ఎంజాయ్ చేయమని ఇచ్చాడు ఆ ప్రారంభాన్ని ఎంజాయ్ చేయమని అది ఖర్చు పెట్టేస్తే అయిపోతుంది అంటే ఖర్చు పెడితే నాన్నగారు చెప్పారు ప్రత్యేకంగా ఖర్చు పెడితే వాసనలు పోతాయి కొత్త వాసనలు రావు
రావు
మనం అనవసరంగా బాధపడతాం మనం అనవసరంగా ఏం బాధపడదు అన్ని ఎంజాయ్ చేయొచ్చు ఏది ఉన్నా సరే ఏది చేసినా సరే భగవంతుడు భగవంతుడు ముందు తర్వాత మనం భగవంతుడి చేతిలో ఉన్నాం దీనితోటన్నా ఎవరితోటన్నా వచ్చేది రాక మాందు దాన్ని రమ్మన్నా రాదు అంతే కదా నిజంగా అడిగినా ఎవడు భగవంతుడు మనకి ఎంత ఇవ్వాలంటే అంతే ఇస్తాడు ఎవరైనా అడిగితే ఇస్తే ఇచ్చేది ఉండదు కూడా మనకి ఎంత రావాలో ఇస్తాడు భగవంతుడు ఏది కావాలనుకుంటే అది ఆయన ఇస్తే మనకు వస్తుంది భగవంతుడిని మనం శరణాగతి చెందటమే భగవంతుడు ట్రస్ట్ ద గాడ్ ఆయన పాదాలను పట్టుకోవటమే ఏది ఉన్నా ఆయన పాదాలను పట్టుకోవటమే
లాస్ట్ డేస్ లో గురించి చెప్పండి ఆంటీ నాన్నగారు లాస్ట్ డేస్
లో సరే ట్రైన్ ఎక్కొచ్చాను కదా అది మీరు కూడా ఉన్నారు ఆ రోజు ట్రైన్ లో వాణి ఫోన్ చేసింది నాన్నగారు అది హైదరాబాద్ నుంచి బయలుదేరారు అని ఎప్పుడు ఫోన్ చేస్తాను ఇప్పుడు నాన్నగారు తల్లి పోయినప్పుడు కూడా నాకు తెలియదు అది నాన్నగారు తల్లి పోయారని చెప్పి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే వెంటనే పాప మా మరిగారు నేను వెళ్ళాం అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకెళ్ళిపోయారు వచ్చిన తర్వాత నాన్నగారు స్నానం చేసి వస్తున్నారు వచ్చిన తర్వాత నువ్వు అక్కడ దీపం పెట్టమ్మా అన్నారు అది ఫోటో లేదు ఇంకా ఫోటో వేయలేదు కుర్చీ వేసారు కుర్చీ వేసిన తర్వాత దీపం వెలిగిద్దామ్మా అన్నారు నాన్నగారు దీపం పెట్టి గుడ్డు పెట్టాను తర్వాత ఇంకా ఇంట్లో అక్కడ ముగ్గయ్యమ్మ అన్నారు కళ్ళాబ్ జల్లారు ముగ్గయ్యమ్మ అన్నారు ముగ్గు ఓ సంక్రాంతికి భోగి రోజున వెళ్ళాను భోగి రోజు వెళ్తే ఇంకా ముగ్గులు అన్ని వేస్తున్నారు అనమాట ముగ్గులు వేయమ్మా నువ్వు అన్నారు ముగ్గులు కలర్స్ తో వేసాను ఆ ఇంట్లో తర్వాత లాస్ట్ డేస్ లో ఇది నాన్నగారు హైదరాబాద్ నుంచి బయలుదేరారని ఫోన్ చేసింది ఫలానా భోగి అని స్టేషన్ వస్తారు కదా అందులోనే మేము హైదరాబాద్ లో ఉన్నప్పుడు నాన్నగారు నాంపల్లి ఎక్కివారు ఎక్కితే నేను వాడి నాంపల్లి ఎక్కేసేవాడు
సికింద్రాబాద్ లో దిగిపోయేవారు
ఎంతసేపు మాట్లాడేవారు నాన్నగారు ఎంత సబ్జెక్టు తర్వాత మాట్లాడి అలా వీళ్ళిద్దరూ బండ్లు వేసుకొచ్చేవారు సాయంత్రం అలా జరిగేది అప్పుడు అన్ని రోజులు మరి భీమవరమే నాన్నగారు ఎక్కడ మీటింగ్ అయినా వెళ్ళిపోతారు కదా వెళ్ళిపోయే రోజు చూసుకునేదాన్ని నాకు షాప్ లో ఉంటాం కదా అందుకని ఎక్కువ స్పెండ్ చేయడానికి ఉండేది కదా అందుకని నాన్నగారు వెళ్ళిపోయారు చూసుకుని నాన్నగారు కారు ఎక్కినప్పుడు నేను వెళ్ళిపోయేదాన్ని, కారు కూడా వెళ్ళిపోయేదాన్ని అనమాట నాన్నగారు చాలా సార్లు కారులో వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోతే మళ్ళీ ఆ నాన్నగారు అనేవారు ఏది డబ్బులు ఉన్నాయా అనేవారు. ఒకసారి డబ్బులు కూడా పెట్టలేదు. అప్పుడు రామచంద్రరావు గారిని అడిగాను అనమాట, ఒక 50 రూపాయలు ఇవ్వండి. తర్వాత అప్పుడు సెంటర్లో దింపేసేవారు ముందు. తర్వాత అన్నారు నాన్నగారు, ఈ సెంటర్లో దింపకండి లక్ష్మి, ఇక్కడ టర్నింగ్ లో ఉంటది కదా కోలపల్లి టర్నింగ్ అక్కడ దింపండి, బస్సులన్నీ ఇటే వస్తాయి, సెంటర్లో దింపితే లక్ష్మి కొంచెం దూరం నడిచి వెళ్లాల్సి వస్తుంది, అవస్థపడుతుంది. ఇక్కడ పూలపల్లి అన్ని బస్సులు పూలపల్లి వస్తాయి, ఇక్కడ దింపేయండి, ఇక్కడ దింపితే ఈజీగా పక్కనే కదా
బస్సు తీసుకుంటారు,
బస్సు వస్తుందని అలా అనుకోరు. ఎంత ప్రేమ అనుకున్నారా, ఆయన మాత్రం ఇబ్బంది పడకూడదని. ఇంకా అవి వెళ్ళినప్పుడల్లా సబ్జెక్ట్ చాలా చెప్తూనే ఉండేవారు. ఒక సంవత్సరంలో అది వెళ్తే ఒకసారి అక్కడ దుర్గమ్మ దారిలో కాలువ పక్కన దుర్గమ్మ గుడి ఉంది. అప్పుడు నాన్నగారికి దుర్గుడికి వెళ్దామా అన్నారు. ఆ వెళ్దామంటే సరే అని నాన్నగారు కాళ్ళు కడుకున్నారు, నేను కాళ్ళు కడుకుని దుర్గుడిలో దండం పెట్టుకుని మళ్ళీ వెళ్ళాం. తర్వాత అలాగే ఎప్పుడు నాన్నగారు భీమవరం వచ్చినా అలా లాస్ట్ టైం ఆయన కార్యక్రమం వెళ్ళిపోయేదాన్ని. ఎన్ని సార్లు వచ్చినా అన్ని సార్లు కాళ్ళకి పాలకొల్లో దిగిపోయేదాన్ని. జున్నూరు వద్దు లక్ష్మి, ఇబ్బంది పడిపోతాం, పాలకొల్లో దిగు, రిటర్న్ వచ్చేది కానీ వెళ్ళిపోద్ది కానీ అంటే అలా ప్రతి సంవత్సరం. హైదరాబాద్ లో ఉన్నప్పుడేమో ఇలాగ నాంపల్లిలో ఎక్కి సికింద్రాబాద్ లో దిగేవాళ్ళం. ఫస్ట్ లాస్ట్ టైంలో మా నాన్నగారు అది హైదరాబాద్ లో ఎక్కారు, ఫలానా కోచ్ అని చెప్పింది వాణి చెబితే మళ్ళీ నేను గబగబా తెల్లారగట్ల వేసి నర్సపూర్కి వచ్చేసాను. వస్తే మీరు ఉన్నారా లాస్ట్ టైంలో, లాస్ట్ డేట్
అరుణాది
నాన్నగారు వచ్చింది అప్పుడు.
అంటే అప్పుడు నాన్నగారు తీసుకెళ్ళి, నాన్నగారు ట్రైన్ లో నన్ను తీసుకెళ్లి దించరా అన్నారు లక్ష్మి. ఆ ట్రిప్ జనరల్ గా ఎవరో ఒకళ్ళు అంటే ఆ ట్రిప్ ఎవరు కూడా రాలేదు, సునీల్ తీసుకుని వచ్చాడు ఫ్లైట్ లో. రిటర్న్ లో మనం వెళ్ళిపోదామమ్మా అన్నారనమాట. అయితే పాపం మన రాజశ్రీ అంటే వాళ్ళు కూడా, ఉదయ్ కూడా వస్తాడు, కొంచెం అప్పుడు ఆరోగ్యం అంత బాగుండట్లేదు కదా, ఉదయ్ కూడా వస్తాడంటే వద్దొద్దు ఉష తీసుకెళ్ళి దించి తీసుకొచ్చేస్తుంది, అదే దించేసి వచ్చేస్తుంది అని చెప్పి నాతో వచ్చమ్మా, నువ్వు 2 రోజులు ఉండి అప్పుడు వెళ్ళి తిరిగి వెళ్దిగాను హైదరాబాద్ అని చెప్పి ఆయన కూడా నన్ను అమ్మని తీసుకుని వెళ్ళారు లక్ష్మి ఆ ట్రిప్ కూడా ఉండమని.
అప్పుడు ఏం చేశానంటే అప్పుడు మా చెల్లి నేను ఉన్నప్పుడేమో పాలకొల దాకా వచ్చేదాన్ని. తర్వాత ఈయన భోజనం పెట్టకపోతే తినరు, ఆయన భోజనం వెళ్ళిపోతా, నేను వచ్చి వడ్డించాలి. అదే అన్నాను కదా వీరవాసులు దిగిపోతున్నారే పాలకొల దాకా రావచ్చు కదా అని మీరు కూడా అడిగారు గుర్తుందా, మర్చిపోయినా అంటే వంట చేసేసాను టేబుల్ మీద పెట్టాను, ఆయన పెట్టుకుని తినరండి, ఇంటికి వెళ్ళి పెట్టుకుని తింటారు అప్పుడు వెళ్తారు అని అంటే ఇంకా అప్పుడు ఏం చేస్తాను, ఇంకా పాలకొల్లు మానేసి వీరవాసులు దిగిపోతాను అనమాట. వీరవాసులు దిగి ఆటో వచ్చేసాను ఇంటికి.
దిగిపోయారు పర్వాలేదు, ఒక్కరోజుకి పర్వాలేదు అంటే కాదమ్మా అలా కుదరదు అన్నారు.
అవును ఇంకా ఆయన తినరు కదా, ఇంక వెళ్ళిపోతారు, ఇంక మధ్యాహ్నం కూడా భోజనం చేయరు. ఇంకా ఇది చాలా
బాగుంది అమ్మా,
అది ఆయన ఆయన్ని అలా ఉంటాయి అంతే. ఏమి నేను అలా చేసేటమే అలవాటు అయిపోయింది నాకు. అదే చెప్పాను కదా నరసింహ అవతారం ఉంటుంది
కృష్ణ. హ్యూజ్ ఇన్స్పిరేషన్ లక్ష్మి, ఎందుకంటే జీవితంలో ఇన్ని రకాలు అంటే అడుగడుగున అడుగడుగున ట్రబుల్ అనిపించిన, అడుగడుగున ఆటంకం ఉన్న ఆటంకం అని తెలియకుండా మీ జీవితాన్ని తామరాకు మీద నీటి పట్టు లాగా జీవించేయడం అనేది బ్యూటిఫుల్ లక్ష్మి.
అది అలా అంటామేంటి, ఒకసారి నాన్నగారు అన్నారు మండోదర్లాగా నీకు అన్ని కష్టాలు ఉన్నాయా, తారలాగా అన్ని కష్టాలు ఉన్నాయా, అన్నేం లేవు కదా మండోదరి తారలు మామూలుగా బాగా పతిరతలు అయ్యారా, వాళ్ళు ఎన్ని కష్టాలు అయ్యి ఎంత శాంతంగా ఉండి ఎంత ఓర్పుగా ఉండి అలా అయ్యారు
అరించారు. అవును అలా ఉండమనేవారా,
అంతే అన్ని కష్టాలు నీకేం లేవు కదా, రాముడికి ఉన్న కష్టాలు నీకు ఉన్నాయా, ఏ సీతకు ఉన్న కష్టాలు ఉన్నాయా, మండోదరి ఎంత
కష్టపడింది,
నీకు అలా ఉన్నాయా, తారెంత కష్టపడింది అలా ఉన్నాయా అని కదా. వాళ్ళు మానవ మాతృలే కదా, కొంచెం కోపదారి అంతే, నువ్వు సహనంగా ఉంటే సరిపోద్ది కదా, కూడా ఒక మాట అందించి వద్దు.
అందుకే అంటే ఇష్టంగా ప్రారంభాన్ని అనుభవింప చేశారు లక్ష్మి.
అంతే ఆఖరి టైంలో అలా చేశారు. తర్వాత వాణి ఫోన్ చేసింది, నాన్నగారు బీవార్ హాస్పిటల్లో ఉన్నారన్న, ఇంకా గుడికి వెళ్తాను కదా, ఇంకా గుడికి వెళ్తాను అనేసి ఇంకా బీవార్ హాస్పిటల్కి వెళ్ళిపోయాను. వాళ్ళ వాళ్ళ పెద్ద చిన్న వాళ్ళ అబ్బాయి ఉన్నారు అక్కడ. ఏడింటికి వెళ్ళాను నేను, ఏడింటికి వెళ్తే వాళ్ళ అబ్బాయి కూర్చున్నారు. అంటే నేను నాన్నగారి దగ్గరికి ఒకసారి వెళ్ళాలంటే వెళ్ళనివ్వట్లేదండి, అని ముందు ఒక దండం పెట్టుకొచ్చేస్తానంట. సరే సరే అండి అన్నారు. ఆ ఏసీలో ఉన్నారు, పలానా చోట ఉన్నారు అన్నాను. నేను వెళ్ళేటప్పటికి నాన్నగారు ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు నన్ను. హత్తితోటి వెళ్ళిపోతాను కదా, హత్తి వెళ్ళిపోతాను. ఇలాగ మాస్క్ పెట్టేశారు, మాస్క్ తీసేసి ఇది వచ్చామమ్మా అన్నారు. తర్వాత ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అన్నారు. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా అంటే సరే ఉన్నదండి, కొబ్బటూన్ ఉందండి అని అన్నాను. అంటే సరే ఏ తీయి చేతులు రాసుకుని నా తొళ్ళకు రాయి అన్నారు. అంటే నేనేమో నాకు తిరిగా ఈ ఎదరకు రాస్తున్నాను, ఇక్కడ పై వెనక రాయమంటే ఇక్కడ ఎదర రాస్తావేంటి, తొళ్ళకు రాస్తావేంటి అన్నారు. అంటే తర్వాత అప్పుడు నర్సుని పిలిపించి, ఐసీయూలో నర్సు ఉంటారు కదా, నర్సుని పిలిపించి పక్కకు పడుకోమని ఆ పక్కకు పడుకున్నాక రాశాను. కొబ్బరి అంతా పాదాల దాకా రాశాను. రాసిన తర్వాత మళ్ళీ పెట్టి అటు రాశాను. నాన్నగారు 2 నిమిషాలు అని చెప్పాను మీ అబ్బాయితోటి, మళ్ళీ ఏమన్నా అనుకుంటారేమన్నా భయం వేస్తుందండి అన్నాను నాన్నగారు. సరే అలా రాసి ఇంకా మళ్ళీ దుప్పడి కప్పేసి వెళ్ళిపోమ్మా అన్నారు. ఇంకా అప్పుడు వచ్చేసి ఇంకా వచ్చేసాను అనమాట. అదే లాస్ట్. తర్వాత 2 రోజులు నేను వెళ్తానంటే వద్దనేసారు, ఇంకా దండం పెట్టేసుకుని వచ్చేసాను. ఇంకా 4 రోజులు ఉన్నారంట. నేను వెళ్ళే రోజు నాకు తెలియలేదు, నాన్నగారు జూనియర్ వెళ్ళిన తర్వాత తర్వాత ఎప్పుడో చెప్పారు నాన్నగారు వెళ్ళిపోయారని. తర్వాత మళ్ళీ ఒకసారి నాన్నగారు 10 రోజులు ఎన్నాళ్ళు ఉన్నారు బీవార్లో, అప్పటికి ఇంకా ఇంకా కుదరలేదు. ఇంకో ముందే అనుకుంటా 17 కాలం చేశారు నాన్నగారు. 16 ఎప్పుడో కొంచెం ఒంట్లో బాగలేదు అని అంటే ఇంకా నాన్నగారు వాళ్ళ చిన్న అబ్బాయి మురళి ఇంట్లో ఉన్నారు.
అవును అవును, ఒక వీక్ ఎంతో ఉన్నారు, వైజాగ్ వెళ్ళే ముందు ఉన్నారు.
10 రోజులు ఉంటే నేనేమో అది జయ గారికి వాళ్ళకి ఫోన్ చేస్తే మేము వెళ్ళి వెళ్ళి మాట్లాడి వచ్చేస్తున్నామమ్మా, ఎలా ఉందో కనుక్కొని వచ్చేస్తున్నామమ్మా అన్నారు. తర్వాత వెళ్ళలేదు, 10 రోజులు వెళ్ళలేదు నేను. అంటే ఉత్తి రోజులకి మురళి గారి ఇంట్లో ఉన్నప్పుడు నేను పొద్దున్నే వెళ్ళి కూర్చుని పోయి మళ్ళీ సాయంత్రం వెళ్ళి కూర్చునేదాన్ని అనమాట. 1 గంట మధ్యాహ్నం కుదిరేది కదా, నేను నాకు షాప్ నుంచి వచ్చి భోంచేసి వచ్చేటప్పుడు 4 రోజులు లేచిపోయేవారు నాన్నగారు. ఇంకా పొద్దున్న సాయంత్రం పెట్టుకునేదాన్ని అనమాట మురళి గారి ఇంట్లో ఉన్నప్పుడు. అలా పెట్టుకుంటే అప్పుడు రోజులు 10 రోజులు ఉన్నారు నాన్నగారు. తర్వాత చెప్పారని తెలిసింది నాకు. సరే సరే ఇంకా అంటే వెళ్ళటానికి కుదరలేదు కదా ఇంకా మొత్తం మీద జూనూర్ వెళ్ళానండి. జూనూర్ వెళ్ళాను. జూనూర్ వెళ్తే అప్పుడు నాన్నగారు అన్నారు, 10 రోజులు ఉన్నా నువ్వు ఒక్కరోజు కనిపించలేదే అన్నారు. కనిపించలేదా అంటే నాన్నగారు జయ గారికి ఫోన్ చేశాను, నా దగ్గర నెంబర్లో లేదు, ఆవిడదే నెంబర్ ఉంది, నేను వెళ్తున్నాను, నేను చూసేదే కనుక్కొని వివరం కనుక్కొని వచ్చేస్తున్నానమ్మా అన్నారు. అన్నారు అప్పుడు నాన్నగారు అన్నారు, వర్మ నెంబర్ తీసుకో, వర్మ నెంబర్ తీసుకుంటే వర్మకు ఫోన్ చేయి. అప్పుడు వర్మ గారు ఇచ్చారు నాకు, చెప్పించి వర్మ గారి నెంబర్ నోట్ చేసుకున్నారు. ఇంకెప్పుడు నేను నీ వర్మ అయితే కరెక్ట్గా చెప్పేస్తాడా నేను ఎక్కడ ఉన్నది ఏంటంటే. ఇంకా అప్పటి నుంచి ఇంకా వర్మ గారి నెంబర్కి
చేసుకుని
ఇంకా ఆవిడనే ఫోన్ చేసేవారు. ఒక్కోసారి వర్మ గారే ఫోన్ చేసేవారు, ఇలా నాన్నగారు వచ్చారండి, పలాన టైంలో ఉన్నారు, ఇలా ఉన్నారు, ఇలా అక్కడ ఉన్నారని చెప్పేవారు. పాప ఆయన చెప్పి మళ్ళీ చూసుకుని
వచ్చేవారు.
గుడి మానేసేవారు అనమాట అప్పుడు. ఇంకా నాన్నగారే గుడి నాకు నాన్నగారు అరుణాచలంలో కూడా అనిపించేది. నేను నాన్నగారు టైంకి మానేశాను అనుకోండి పొద్దున్నే, అంటే ఇదంతా తిరుగుతున్నాం కానీ భగవంతుని వదిలేసి మనం ఎంత తిరగటం ఏంటి అనిపించేది. లోపల నుంచి ఆత్మ వచ్చేది. ఇంకా ఇంకా నాన్న ఆటో కట్టించి గిరిప్రదర్శన ఎక్కడికైతే అక్కడే, ఇంకా అక్కడ నుంచి ఆటో కట్టించుకుని వచ్చేవాళ్ళు వాణి నేను ఇంకా నాన్నగారి దగ్గరికి. బాగా ఎంజాయ్ చేసేదండి.
నాన్నగారి పాదం దగ్గర లక్ష్మి సైకిల్ మీద పడిపోయినప్పుడు అది అది చెప్పు, నువ్వు నిన్ను పట్టుకుని చూడమన్నారు కదా.
నువ్వు బాగానే గుర్తుచేస్తున్నావు, నువ్వు బాగానే గుర్తుందయా అని.
మరి ఫ్రెండ్ కదా, మీరు మర్చిపోయినా జ్ఞాపకం చేయడానికి
రాసేదండి, అన్ని ఉత్తరాలు రాసేదండి. ఇక్కడ మీటింగ్ జరిగినా ఏం జరిగినా అన్ని లెటర్స్ రాసేదాన్ని అనమాట. ఎప్పుడు ఒకసారి నాన్నగారు, నేను మా అమ్మ వెళ్ళాం నాన్నగారి దగ్గరికి. వెళ్తే అప్పుడు అన్నారన్నమాట, నాన్నగారి పాదం మీద ఓ పక్కన ఎడం వైపున పడిపోయారంట. అది సైకిల్ లో పెట్టేశారంట, కాలు సైకిల్ లో పెట్టి మచ్చ అనమాట. ఆ మచ్చ ఇక్కడ చూడ చూపించారనమాట, ఈ మచ్చ ఎడం కాలు మీద మచ్చ ఉంది. మా అది పంతులు గారు అబ్బాయిని నేను సైకిల్ వేసుకెళ్ళాము, అక్కడ స్కూల్ ఉండేదంట పాలగొల్లో. వచ్చేటప్పుడు ఇద్దరు ఒక సైకిలే ఉండేదంట, ఈయన ఈయన తొక్కడం ఆయన ఎక్కడం, ఆయన తొక్కడం ఈయన ఎక్కడం చేర్చేవారంట సంకలికలేదు నాన్నగారు. అప్పుడేమో ఒకసారి ఏమో సైకిల్ సైకిల్లో పడిపోయిందంట కాలు, మచ్చ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఆ ఊరు పక్కనే ఉంది కదా ఊరు హాస్పిటల్, హోమియోపతి హాస్పిటల్ ఉండేది అక్కడ దగ్గరే. హోమియోపతి డాక్టర్ గారు ఉండేవారు కదా దగ్గర, ఏ ఊరు, పోడూరు
డాక్టర్ గారు కృష్ణ నాన్న ఝాన్సీ ఆంటీ వాళ్ళ హస్బెండ్.
పోడూరు హాస్పిటల్కి వెళ్ళి రాయించుకునేదాన్ని, ముందు బోడూరు హాస్పిటల్లో 15 రోజులు తిరిగాను ఈ కాలుకి అని. చూడు చూడు చూడని కాలు చూపించారు, ఎడం కాలు ఇక్కడ ఉంది మస్తుంది ఉందని నా చేతితో తడమన్నారు. కాలు రెండు తడివి అనమాట, ఎడం కాలు కుడి కాలు అలా ఏ కాలు మస్తు ఉందని అలా. అంటే ఆయన పాదాలు పట్టించుకోవడానికి ఆయన ఒక వాడారు, అది
గుంపు
వాడారు. అదే అంద మా అమ్మ, ఈ అదృష్టం బాగుంది లక్ష్మి, ఆ నాన్నగారు పాదాలు పట్టించుకోవడం కోసం నువ్వు రెండు పాదాలు తడవటానికి వంపది అని చెప్పారనమాట. అప్పుడు చూపించారు ఇలాగ జరిగింది, ఇంత ఇలాంటి సంఘటన జరిగింది అని చెప్పారనమాట. ఇలా పోడు వెళ్ళి అని, ఏ మచ్చ పడింది కదా, మచ్చ ఉంది కదా ఇక్కడ మచ్చ ఉంది కదా అని చూపించి రెండు కార్లు ఇలా పెట్టేసి పైకి లుంగి పెట్టుకుని ఇలా చూపించారు, రెండు కాళ్ళు పట్టించారు అనమాట. సారీ నాకు బ్రెయిన్ లో అదే ఎప్పుడో నాకు ఏదో అయింది, మరి వేడెక్కిపోతున్నాదో ఏదో బ్రెయిన్ లోను అలా చెప్పారనమాట నాన్నగారితో, ఇలాగ వేడి వచ్చేస్తున్నది నాన్నగారు అంటే రెండు చేతులు పెట్టి ఇలా పట్టేశారు, చాలాసేపు ఉంచేశారు.
దాని అప్పుడు కాదు అలా, దాని గురించి కాదు, తల మీద చేతులు పెట్టింది. నువ్వు బాగా సాధన చేస్తే అసలు భూమి మీద నేల మీద ఆకాశం మీద లేవు నువ్వు అప్పుడు. లేకపోతే నువ్వు అప్పుడు నాన్నగారు మీ అమ్మగారు తీసుకెళ్లారు నిన్ను నాన్నగారి దగ్గరికి, ఇట్లా పిచ్చిదానిలాగా అయిపోతుందండి ఇట్లా చేస్తుందండి అంటే అప్పుడు నాన్నగారు నీ సాధనని తగ్గించడం కోసం అలా చేతులు తల మీద పెట్టారు అప్పుడు.
ఇంటెన్స్ గా చేసేసేవారా వాణి అంటే?
అవును, అది బాగా సాధన చేసేది లక్ష్మి, బాగున్న రోజుల్లో బాగా సాధన చేసింది. బ్రెయిన్ బాగోలేనప్పుడు బాగా చేసేది అనమాట, తట్టుకునే అంత శక్తి లేదు దాని దగ్గర అప్పుడు. అంటే విపరీతంగా సాధన చేసేది అనమాట, నాన్నగారు ఏ వాక్యం చెప్తే ఆ వాక్యం పట్టుకుని చేసేది, ఆచరించేయాలని చాలా తొందరగా చేసేసేది అనమాట. ఆ టైంలో ఒకనొక టైంలో తనకి బాగా ఎక్కువైపోయింది. అప్పుడు ఎలా కొంత ఉంటారు చూడు, ఇప్పుడు శేషాద్రి స్వామి చూడు, పిచ్చిగా పిచ్చిగా చేసేవారు కదా అప్పుడు, అలా చేసేది అనమాట. అలా చేసినప్పుడు నాన్నగారి దగ్గరికి సీతారత్నం గారు తీసుకెళ్లారు, తీసుకెళ్తే ఇలా ఇలా అయిపోతానండి అన్నప్పుడు నాన్నగారు అణిచేశారు అనమాట, తన చేసేది చేతులు రెండు వేడి తగ్గించడం కోసం తల మీద చేతులు పెట్టి చాలా. అప్పటి నుంచి నేను అన్నాను, నువ్వు ఎప్పుడు స్పీడ్గా వెళ్ళకు లక్ష్మి, స్లోగానే వెళ్ళు, బ్రెయిన్ లో తేడాలు వస్తాయి అని. అంటే అసలు దానికి బ్రెయిన్ లో తేడా రావటానికి కారణాలు ఏంటంటే ఫ్యామిలీ ట్రబుల్స్ కొంత అయితే, స్పిరిచువాలిటీగా చేయాల్సింది స్పీడ్ కొంత అయితే, ప్రతిదీ అలా చేసుకుంటూ వెళ్ళిపోవటం మూలానే బ్రెయిన్ లో తేడా వచ్చింది, ఆ మైగ్రెయిన్ కానీ బ్రెయిన్ లో కానీ దానికి, అందుకనే తేడా చేసేసారు బాగా.
అందుకే వాణి అంటే నెవర్ గో టు ఎక్స్ట్రీమ్స్, ఎవ్వరూ కూడా నెవర్ టేక్ ఎక్స్ట్రీమ్స్ అన్నమాట. మధ్య మార్గం
మధ్య మార్గంగా ఉంటారు. అది ఎప్పుడు శరణాగతే ఉంటుంది, కానీ శరణాగతిలో అది ఎప్పుడు అది మనసు చల్లగా అయిపోతుంది అని అంద చూడు. అది మనసు మాట చేత మూడు ఒకే రకంగా ఉండాలని చెప్పారనమాట మీటింగ్ లో. అది పట్టుకుని వచ్చేసింది ఆ వాక్యం. అది రెండు చేయటానికి చాలా ట్రై చేసేసింది అనమాట. అది దాంతో దానికి వేడి వచ్చేసింది. వేడి వచ్చేస్తే అప్పుడు నాన్నగారు అన్నారనమాట, నువ్వు తొందరపడి ఇప్పుడే ఈ జన్మలోనే నువ్వు తరించవు, నువ్వు ఇలా చేస్తే నీకు వేడి రాకేమో అని చెప్పారు అప్పుడు నాన్నగారు. దానికి అసలు ఒక్కటి కాదు, దాని జీవితంలో అన్ని నాన్నగారే వెనకాల నడిపించింది అంతా నాన్నగారు.
అలా భక్తులు అందరూ కదా వాణి అంటే, వేల మంది భక్తుల్ని అలాగా ఒక్కొక్కరిని 1:1 ట్రీట్మెంట్ చేశారు ఆయన.
ఇది ప్రతి డివోటీకి వాళ్ళ వాళ్ళ పరిధుల్లో నాన్నగారు అంత అనుగ్రహించారనమాట. లాస్ట్ టైం సునీత చెప్పినప్పుడు కూడా నాకు అదే అనిపించింది. లక్ష్మి కూడా అలాగే చాలా కష్టాలు పడింది, ఆయనకో సహకరించేవారు కాదు, ఇంట్లో సహకారమైన పరిస్థితులు లేవు. కానీ పతివ్రతలు అంటే మనం ఎప్పుడు చూడము ఉష, అసలు నేనైతే ఎప్పుడు చూడలేదు, పుస్తకాల్లో వింటమే గాని నేను ఎప్పుడు చూడల. పతివ్రత అంటే ఎలా జీవించాలో అలా జీవించింది లక్ష్మి. ఇప్పుడు నువ్వు నువ్వేమి పని పాట లేకపోకుండా నువ్వు పని చేసుకుంటూ వచ్చి నువ్వు చేయమంటే నువ్వు చేస్తావా? చెయ్యవు కదా. ఇంటి నుండి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు చీర్ఫుల్ గా నవ్వుతూనే భరించేది అనమాట. ఈనాడు కూడా దాని గురించి అసలు బాధపడటం గాని భయపడటం గాని, ముందు భయం లేదు లక్ష్మికి. ఇప్పుడు నాన్నగారి దగ్గరికి నేను వెళ్ళాలంటే చాలా భయపడుతూ వెళ్ళేదాన్ని. అదైతే ప్రాంక ఉన్నది ఉన్నట్టు చెప్పేసేది అనమాట నాన్నగారి దగ్గర, ఏదొచ్చినా చెప్పేసేది. అంటే కల్మషం లేదు తన దగ్గర, అది మెయిన్ ప్రాంక ఉంటుంది అన్ని, ఓపెన్ మైండ్ అనమాట. అందుకే నాన్నగారు ఇష్టపడ్డారు బాగా దాన్ని, ఓపెన్ మైండ్ మూలానే ఇష్టపడ్డారు అనమాట. మనం సిగ్గుపడతాం కదా కొన్ని కొన్ని చెప్పటానికి, అది సిగ్గుపడేది కాదు, అది చెప్పేసేది ఓపెన్ గా అని. ఎన్నో మిరాకిల్స్
అందరికీ అలాగే కదా లక్ష్మి. అంటే అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతి. ఇప్పుడు అందుకే నాన్నగారు ఎప్పుడు కూడా సబ్జెక్ట్ జనరల్ గా పబ్లిక్ మీటింగ్ లో చెప్పినప్పుడు అందరికి వర్తించేలా మాట్లాడేవారు, కానీ ఎప్పుడైతే ఇండివిజువల్ గా మనల్ని అడ్రస్ చేసేవారో 1:1 అంటే ఎవరికి ఏది ఎలా వర్తిస్తుంది, ఎవరు ఏది చేస్తే ప్రోగ్రెస్ అవుతారో అది వాళ్ళకి స్పెసిఫిక్ గా. అంటే ఇప్పుడు తలకాయ నొప్పి ఉంటే ఒక మందు, కడుపులో నొప్పి ఉంటే ఒక మందు, అలా అలా వేసుకుంటాం కదా మన రోగానికి తగ్గ మందు. అలా అంటే ఎవరి ఇండివిజువల్ కి ఎలా చేస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారో అలా వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళతో అది చేయించేవారు లక్ష్మి వాణి ఆంటీ. అందుకు అంటే ఎవరు ఎలా ప్రోగ్రెస్ అయితే కరెక్టో వాళ్ళకి అది.
అవును, అందరికి ఒకటి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ వస్తారమ్మా, ఒక్కొక్కరికి ఒక ట్రీట్మెంట్ చేస్తారు. తన జీవితంలో తన ట్రీట్మెంట్ అలా చేశారు నాన్నగారు.
అలా అంటే భవరోగానికి వైద్యుడు ఆయన.
అవును,
అంటే ఫిజికల్ ఎయిల్మెంట్స్ ఏ కాదు, మెంటల్ ఎయిల్మెంట్స్ ఏ కాదు, అసలు సోల్ రిలేటెడ్ గా మనం ఆయన రీచ్ అయ్యే వరకు మనకి ఏది అవసరం, ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా తరించాలి, అన్ని స్టెప్ బై స్టెప్ మన ముందు వెనక ఆయనే ఉండి, ఆవిడ అన్నట్టు సర్వాంతర్యామి అంతటా ఆయనే ఉండి అన్ని వేళలా మనల్ని కాపాడుతూ, స్పిరిచువల్ పాత్ నుంచి తప్పుకోకుండా కొంచెం అంటే మనం అటు ఇటు అవుతూ ఉన్నా కూడా మళ్ళీ మనల్ని పట్టుకుని, ఇప్పుడు తలకాయ మీద చేతులేసి మళ్ళీ ఆ వేడిని తగ్గించడంతో సహా, ఐ మీన్ ఎంత ప్రొటెక్షన్ లక్ష్యం వాణి ఆంటీ.
బాగా
అంటే అంటే అదే అండ్ హామీ నీకు ఎప్పుడు అది నీకు తెలియబడాలో అప్పుడు తెలియబడుతుంది. ఆ తెలియబడే వరకు మళ్ళీ నువ్వు కంగారు పడకు. అంటే నిదానంగా అది ఆవిడ అన్నారు కదా, నిదానంగా నిశ్చలంగా నిర్మలంగా, అంటే
నిశ్శబ్దంగా
క్వైట్ గా కామ్ గా పీస్ఫుల్ గా నీ పాత్ లో నువ్వు వెళ్ళు
అంతే.
అండ్ నేను ఉంటాను, నేను రీచ్ అయ్యాక నేనే నడిపించేది, నేనే ఉన్నదే నేను
అంతే.
ఇంకా సరెండర్ సమ్స్అప్ టు దిస్, నేనే ఉన్నా నువ్వు లేవు, నువ్వు లేవని తెలియడానికి ఈ మార్గం
అంతే. నువ్వు లేవనే చెప్పేశారు నీ జీవితంలో నువ్వు లేవు, నేనే ఉన్నాను.
ఎప్పుడన్నా మనం అని అనిపించినప్పుడు, మనం ఏదన్నా చేసినా అనిపించినప్పుడు వెంటనే మళ్ళీ అది మనకి స్ఫురిస్తుంది, అసలు ఉండటే ఆయన కదా మనం లేము చేయడానికి మనం అంటూ లేము అని.
ఒకసారి
వీడియో పోయింది లక్ష్మి, ఒకసారి రంగనాథ్ని పిలిచి ఒకసారి నొక్కమాన వీడియో పోయింది.
ముగిస్తారు ఆవిడ గ్రీష్మ ఒక్కసారి ఆవిడది యాప్ నొక్కమనమ్మా.
అంటీ ఒకసారి రంగనాథ్ని అది నొక్కమనండి ఆంటీ.
ఉన్నారు కదా లైన్ లో, ఉన్నారు కదమ్మా.
యా యా ఉన్నారు ఉన్నారు, పిలుస్తున్నట్టున్నారు.
అదే బుక్ గురు పూర్ణిమకి బుక్ అనుకుంటున్నాం కదా గ్రీష్మ, అదే అనిపిస్తుంది. ఎంత మందో కదా వేలాది మంది భక్తులు, ఈచ్ ఇండివిజువల్ హ్యాస్ లాట్ ఆఫ్ థింగ్స్ టు షేర్ అబౌట్. అంటే వాళ్ళ జీవితాన్ని ప్రతి అడుగు ఆయన నడిపించారు కదా. లక్ష్మి చెప్పి, అదే మీరు మాట్లాడి ముగింది కానీ మీరు చెప్పండి.
శరణాగతి గురించి లక్ష్మి, నరేంద్ర ఒకసారి నిన్ను పరీక్ష పెట్టాడు కదా,
ఒకసారి
ఆ సంఘటన చెప్తాను.
సరే హలో,
చెప్పు.
అది ఒకసారి మా నరేంద్ర అన్నాను కదా, హలో రంగనాథ్
చెప్పండి,
వాళ్ళ ఇంట్లో అద్దుకుండేవాళ్ళం అనమాట. అద్దుకుంటే ఒకసారి అంటే నేను ఏదైనా భగవంతుడే చూస్తాడనే నాకు నమ్మకం కదా, ఒకరికి 3,000 ఇవ్వాలన్నమాట మేము. వాళ్ళు వచ్చి ఫోర్స్ చేస్తున్నారు, ఫోర్స్ చేస్తుంటే ఎలా ఇస్తావు అని అన్నాడు. అంటే నా పక్కనే రూమ్ లోనే ఉండేవాడు అనమాట.
అంటే తర్వాత
ఎలా ఇస్తావు అన్నాడు. ఏమో నాకు తెలీదు, భగవంతుడే పంపిస్తాడు అని అన్నాను. అంటే ఇదే మధ్యాహ్నం 4 రండి ఇచ్చేస్తాను అని అన్నాను. 4 రండి అంటే ఎలా ఇస్తావు అన్నాడు. ఏమో నాకు తెలీదు, భగవంతుడు ఇప్పిస్తాడు అన్నాను. అంటే సరే తర్వాత అంటే మాకు సాయంత్రం 6 వచ్చేస్తాయి డబ్బులు, నేను 4 ఇచ్చేస్తానని చెప్పాను కదా, 6 అని అనలేదు నేను. 4 వస్తాయి లేదా మొన్నడు వస్తాయో మాకు. తర్వాత అప్పుడు తను ఏం చేశాడంటే కింద STD బూత్ ఉండేది, ఆ అబ్బాయి ఏం చేశాడనుకుంటే 4,000 ఇచ్చి నాకు ఆంటీ మీ దగ్గర ఉంచండి రేపు పొద్దున్నే వచ్చి తీసుకుంటాను అన్నాడు. బియ్యం పట్టుకునే చెప్తున్నాను, బియ్యం కడుగుతున్నా పట్టుకుంటున్నాను అనమాట. అంటే ఆంటీ మీ దగ్గర ఉంచండి రేపు వచ్చి తీసుకుంటాను అన్నాడు. అప్పుడు అన్నాడు అనమాట, మీ శరణాగతి నేను రక్షించిందని. వాళ్ళు వచ్చారు, 4 వచ్చారు, 4,000 ఇచ్చేసాను. మొన్న నాకు వచ్చేసి నేను ఇచ్చేసాను.
అందుకే నమ్ముకుంటే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నారు కదా. ఇంక నమ్ముకున్న వాడికి ఇంక అసలు తిరుగు ఉండదు లక్ష్మి.
ఇంకా ఇదేనా, ఏదో చేశారో ఏంటో, మొత్తం మీద నేను జైలు తీసుకెళ్తే ఏం చేస్తావు అన్నాడు. జైలు తీసుకెళ్తే వెళ్ళిపోతాను, ఏముంది అక్కడన్నా నామం చేసుకోవడం కదా, నాకు ఎక్కడైతే ఏముంది, ముద్ద ఎంత కింద ఆళ్ళు పడేస్తారు.
మీరు రామకోట రాసేసుకోవచ్చు, మీ జపం మీరు చేసేసుకోవచ్చు,
దేనికి అడ్లేదు కదా అంటే దేనికి అడ్లేదు నీకు. అంటే నేనే వచ్చి వదిలించాను, నా మనసులోనే దూరి వదిలించమంటాడేమో భగవంతుడు అన్న. అవో చప్పుకొస్తాను అన్న,
అంతే కదా. నువ్వెవరో ఆయన నువ్వు చేసిన
మానుష రూపేణ అన్నారు కదా, ఎవరో ఒకళ్ళ హృదయంలో దూరి చూపిస్తాడని నాకు నమ్మకం. అది వేల చేతుల్లో ఉన్నాడు అన్నాడు కదా భగవంతుడు. అంటే అప్పుడు అన్నాడు అనమాట, నా చేతులు నేనే వదిలించాలని భగవంతుడు నన్నే ప్రోత్సహించి ఇలా ఉన్నాడు నీకు, నీ శరణాగతి అని అన్నాడు అనమాట. ఒకసారి నాన్నగారు భగవాన్ అన్నారు కదా, ఒక లాయర్ గారు ఫ్యాన్ ఆఫ్ చేస్తేనే ఇది ఈ ఫ్యాన్ ఆఫ్ చేయడం కూడా,
అంటే ఇది కూడా ప్రారంభమేనా, పెద్ద పెద్ద సంఘటనలే
ప్రారంభం నిర్ణయించబడిందని చెప్పారు. అప్పుడు కూడా అన్నాను, నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయించబడింది అంతని తీసేసిన సినిమా, ఇప్పుడు మనం ఏం చేయటానికి ఏం లేదు, ఎంజాయ్గా ఉండేదండి. ఇప్పుడు కూడా ఎంజాయ్ అనుకో, ఆల్వేస్ ఎంజాయ్,
ఫుల్ ఫుల్ బ్యూటిఫుల్.
వాళ్ళు చెప్పలేవేమో అనుకున్నాను, 2 గంటలు కంప్లీట్ గా చెప్పావు కదా. అదే నాన్నగారు అనుకో,
చూసారా బ్యూటిఫుల్ ఆయన ప్రణాళిక.
ఏమున్నది నే కోరవలసినది, నాకేది మంచిదో నాకేది చెడుపు, నాకంటే బాగుగా నా స్వామి కెరుక, స్వామి నది ఇది అడుగా దాసునికి ధర్మమా, అన్ని తెలిసిన స్వామి చేసేది నా కొరకే. ఏది చేసినా నా కొరకే చేస్తా, నా మంచి కొరకే చేస్తున్నాడు, నేను బాగుపడటానికి చేస్తున్నాడు. అది అడ్వాన్స్ సోల్ అవడానికి చేస్తున్నాడు. ఏదొచ్చినా కష్టం వచ్చిన సుఖం వచ్చిన ఏదొచ్చినా అడ్వాన్స్, నా సోల్ ఇంకా అడ్వాన్స్ అవ్వాలి. మూడు అంటే నేను ఎందుకంటే ఇప్పుడు నామం చేస్తాం, ఎందుకంటే నిరంతరం చేయటం వల్ల. నాన్నగారు అన్నారు ఒకసారి, అరుగు మీద కూర్చున్నా అమ్మ నేను, అరుగు మీద కూర్చుంటే అప్పుడు అన్నారనమాట సీతారత్నం గారు, నామం చేయడానికి ఏం ఖర్చు ఉందండి, పువ్వులు కొంటానికంటే ఖర్చు ఉంటుంది, పళ్ళు కొంటానికంటే ఖర్చు ఉంటుంది, నామం చేయడానికి ఏం ఖర్చు ఉంటుందండి, నిరంతరం నామం చేయండి, నామం చేయటానికి ఏం ఖర్చు లేదు కదండి అంటే, నామం చేయలేకపోతున్నాను నాన్నగారు అందామ్మ, నామం చేయలేకపోతున్నాను నాన్నగారు అంటే నిరంతరం చేస్తే అదే అలవాటు అవుతుంది నాన్నగారు. సీతారత్నం గారు మీరు పైన కూర్చోండి, కింద కూర్చోద్దండి అని ఎప్పుడు మొక్కలు పోటు పైన ఎప్పుడు పక్కనే
కూర్చోబెట్టారు. మీ మదర్ నాకు బాగా గుర్తు లక్ష్మి, ఎప్పుడు ఆయన పక్కన కూర్చోమని కూర్చోబెట్టి కబుర్లు చెప్తూ ఉండేవారు
బాగా. ఒకసారి అంటే మా అమ్మగారు బాగా సంతోషపడేవారు, ఎందుకంటే సీతారత్న గారు లక్ష్మి అని పిలుస్తున్నారు నిన్ను, నా తరం నన్ను మర్చిపోలేదు, నా ఎవరునో మా భక్తులు ఎవరో నన్ను మర్చిపోలేదు అని అంటారు. సీతారత్న గారు లక్ష్మి అంటారు కదా ఐడెంటిఫికేషన్ కోసం, నాకు నన్ను మర్చిపోలేదు. మా అమ్మ కూడా చాలా కష్టాలు పడిందండి, మా అమ్మ నన్ను తీర్చిద్దంటే మా అమ్మేనండి కారణం. నాకు చాలా అమాయకరాల్లో ఉండేదాన్ని నేను. మా అమ్మ మాట నేర్పింది, చేత నేర్పింది, పని నేర్పింది, అన్ని భగవద్గీతాన్ని చదివించింది, అది నవరాత్రులు చేయించింది. చదువుకున్నప్పుడే నవరాత్రులు చేసేవాళ్ళు మా ఇంట్లో 9 రోజులు దేవీ నవరాత్రులు. అది ఇప్పుడు చేస్తాను మా ఇంట్లో చేస్తాను, వాణిజ్యంలో ఉండగా కూడా చేసేదాన్ని దేవీ నవరాత్రులు 9 రోజులు చేసేదాన్ని. ఇప్పుడు కూడా మన 19లో అమ్మ పోయింది, ఆ టైంలో చేయలేదు. తర్వాత గౌతమ్ పోయాడు, ఈ సంవత్సరం మా తమ్ముడు పోయి 3 సంవత్సరాలు మానేశాను వారికి. అంటే ఆ టైంలోనే నవరాత్రి టైంలోనే కొంచెం చించిమించి పోయారు వీళ్ళు, అందుకనే ఇంకా చేయలేదు. ఈ సంవత్సరం భగవంతుడు అనుగ్రహిస్తే ఈ సంవత్సరం చేద్దామని అనుకుంటున్నాను నవరాత్రులతో.
ఏదైనా ఓకే, ఎనీథింగ్ ఇస్ ఓకే,
ఏదైనా ఓకే. ఉంటానమ్మా అందరికి.
నాన్నగారు మీద పాట పాడారు కదా, దాని గురించి చెప్పలేదే, అమ్మ పాట పాడారు కదా వందనం అని.
అవును, ఆధ్వర్యంలో మా అమ్మగారు
పాట పాడారా నాన్నగారు, పాట రాశారా నాన్నగారి మీద?
మా అమ్మగారు 86లో పెళ్లి అయింది, 87లోనో 88లోనో ఆధ్వర్యం వచ్చారు. నాన్నగారిని చూడలేదు మా అమ్మ అప్పటికి, చూడకపోతే కృష్ణరాజు గారు అన్నారు మా అమ్మగారు పాటలు పాడతారని తెలుసు అందరికి ఊళ్ళో, తెలిసి అప్పుడు వచ్చి చెప్పారంట, రేపు మీటింగ్ ఉందండి నాన్నగారిది, జున్నూరు నాన్నగారిదండి, ఆయనకేమో స్వప్నంలో దర్శనం ఇచ్చారంట నాన్నగారు అవి అంటే. అప్పటికప్పుడు పాట పూర్చేసింది నాన్నగారు, ఇది నాన్న మీద స్వప్నం వచ్చింది. ఆ పాట కూడా ఉంది మర్చిపోయింది, ఆ పాట ఉంది, ఆ పాట పూర్చేసింది నాన్నగారి మీద కూర్చి ఆ పాట పాడేసింది. అప్పుడు నాన్నగారు మీటింగ్ అయిన తర్వాత నాన్నగారు అన్నారంట, అప్పుడు సీతారత్న ఏం పేరు ఇందాక పాట పాడారు కదా, ఆ పాట పాడిన ఆయన రమ్మను అంటే కృష్ణరాజు గారు రమ్మన్నారంట స్టేజ్ మీద, పిలిచి దండం పెట్టుకుందంట మా అమ్మ. అప్పుడు అన్నారనమాట, మీకు ఎప్పటి నుంచో చూసినట్టుందండి సీతారత్నం గారు నాకు మా ఈ జన్మ బంధం కాదండి అనేది. ఇంక అప్పటి నుంచి నాన్నగారిని వదిలిపెట్టలేదు. అదే ఇద్దరు మీటింగ్ మార్టీర్ మీటింగ్ అయితే ఇద్దరు కృష్ణరాజు గారు రంగమ్మ గారు మా అమ్మగారు వెళ్ళిపోయేవారు మీటింగ్ మీటింగ్కి. మార్టీర్లో మీటింగ్ అయినా జున్నూరులో మీటింగ్ అయినా ఒకసారి నాన్నగారి ఇంటికి వెళ్ళిందంట అమ్మ. అప్పుడు అది స్ట్రైక్ అంట, ఏదో స్ట్రైక్ వస్తే బస్సులు అవి తిరగలేదంట నేను. అప్పుడు నాన్నగారి దగ్గర కన్నమ్మ గారి ఇంట్లో ఉండిపోయిందంట. ఆ రోజు బాగా చెప్తుంది కన్నమ్మ గారు బాగా, కన్నమ్మ గారు కూడా బాగా చూసేవారు మమ్మల్ని. సీతారత్న గారి అమ్మాయి సీతారత్న గారి ఇప్పుడు కూడా మొన్న కూడా మా అబ్బాయి పెళ్ళైన తప్పుడు తీసుకెళ్ళాను, మళ్ళీ మనవరాలు పుట్టిన తప్పుడు తీసుకెళ్ళాను, చూపించాను కన్నమ్మ గారికి సీతారత్న గారి అమ్మాయి.
ఆవిడ కూడా నాన్నగారు బ్లెస్ చేయడం, మనం మళ్ళీ వెనకాలకి వెళ్ళడం, కన్నమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోవడం
బాగా చూస్తారు. మా అమ్మగారు అలా పరిచయం అయ్యారన్నమాట. అంటే మా ఇంట్లో ముందు నుంచే నా పెళ్లికే అరుణాచల్ వెళ్ళొచ్చు సార్ మా అమ్మగారు.
అదే
పెళ్లికే వెళ్ళొచ్చు సార్. అంటే భగవాన్ గురించి రమణాశ్రమం ఉంది కదా మా ఊర్లో, అప్పుడు రమణ గురించి తెలుసు
తెలుసు కాబట్టి వెళ్ళొచ్చు సార్. అంతకు ముందే
మా పెళ్లికే వెళ్ళొచ్చారు, అరుణాచలం వెళ్ళిన తర్వాత పెళ్లి చేస్తానని అనుకున్నారంట. ఇంకా ముందు మా అమ్మగారు అరుణాచలం వెళ్ళొచ్చాక పెళ్లి చేశారన్నమాట. అరుణాచలం వల్ల బాగా ఇష్టం. నాన్నగారు ఇప్పుడు మా మా అమ్మ వాళ్ళు అపార్ట్మెంట్ కట్టుకున్నారు. అపార్ట్మెంట్ కట్టుకున్నప్పుడు అప్పుడు అన్నారనమాట సీతారత్నం గారు, అక్కడ గిరేసి జ్యోతిని పెట్టండి, కొంచెం పొంగల్ చేయండి అన్నారు. ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం జ్యోతి వేయించుకుంటారు, నేనే వేస్తాం జ్యోతి అక్కడ. అన్నింటే ఎలా పంచముఖాలు, రమణాశ్రమం, స్కందాశ్రమం ఇవన్నీ పెడతానమాట. అది కోరికల కొండ అర్ధన అంటే కొండలోనే అర్ధనారీశ్వర రూపం అలా చెప్పి అన్ని ధర్మకుల ముక్కలు పెద్ద కొండ వేసి పెడతానమాట. ప్రతి సంవత్సరం వేస్తాను. భగవంతుడు ఈ చేతికి అలంకారం చేసి అదృష్టం ఇచ్చాడు. ప్రతి సంవత్సరం అది వేసి నేనేమో అరుణాచలం వెళ్తాను. లేదు కదా ప్రతి అంటే మా అమ్మగారు మా నాన్నగారు మా అమ్మగారు తమ్ముడు ఉన్నారు కదా కాకినాడలోను, ఆయన దివసన్నిధిలో కూర్చున్నారు. వాళ్ళు ఒక సంవత్సరం వచ్చేసరికి ఇంకా మధ్య సంవత్సరం నేను వెళ్తాను. అవును అక్కడికి వెళ్ళిపోతాను ప్రతి సంవత్సరం. అదిగే గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్ని సంవత్సరం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు గిరి ప్రదక్షిణ చేస్తాను. ఈరోజు అంటే తెల్లారగడ్డ మూడింటికి లేదు దాన్ని వేసుకుని వాణిని ఇద్దరు వెళ్తాం అనమాట. అంటే చాలా స్లోగా నడుస్తుంది, స్లోగా నడుస్తారు నామని చెప్పుకుంటా. కబుర్లే మాకు ఎన్ని కబుర్లు ఊరిపోతాయో నాకు తెలియదు అసలు. వాడి నేను ఉంటే ఆ పాటలు పాడేసుకోవటం, కబుర్లు పాడుకోవటం, ఏం భగవాన్ గురించి చెప్పుకోవటం, నాన్నగారు అసలు కబుర్లు అవి ఊరిపోతూనే ఉంటాయి. ఊరి తర్వాత ఒకటి గుర్తొచ్చేస్తా ఉంటది, ఏదో కథ నాన్నగారు చెప్పిందో ఇంకోటో 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 గిరి ప్రదక్షిణ పూర్తి చేసేస్తాం అనమాట. ఆరు గంటలు ఏడు
గంటలు స్మృతులతోటి భగవాన్ జీవితం సబ్జెక్టు
అంతే.
అందులో మంచి హోలీ కంపెనీ ఏమో ఇద్దరు
ఈ కబుర్లే మాకు పోసుకోలు కబుర్లనే. అంటే భగవాన్ గురించే చెప్పుకుంటాం, నాన్నగారి గురించే చెప్పుకుంటాం. అంటే పెద్ద డీప్ సబ్జెక్ట్లోకి వెళ్ళాం, ఎందుకంటే మా శరణాగతి మార్గం కాబట్టి సబ్జెక్టే పెద్ద నేను చెప్పలేను. సబ్జెక్ట్లోకి వెళ్ళాం.
అదే మాటలో నీవే పాటలో నీవే అన్ని నీవే అని పాడుకుంటే సరిపోతుంది.
అంతే అంతే అంతే
నిదానంగా వెళ్ళిపోదాం సరిపోతుంది. నిదానంగా వెళ్ళి నిశ్చలంగా నిదానంగా నిర్మలంగా నిశ్శబ్దంగా చేరుకుందరు
చీర్పులు చీర్పులుగా ఉండాలి మనిషి. ఎప్పుడు సంతోషమే సగం బలం. ఎప్పుడు
లాస్ట్ డేస్ లో చెప్పింది కూడా అదే, బీ హ్యాపీ విత్. లాస్ట్ డేస్ లో మాట కొంచెం రానప్పుడు కూడా లాస్ట్ లో కూడా చెప్పింది ఏంటంటే బీ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్, బీ హ్యాపీ విత్ ది వరల్డ్, బీ హ్యాపీ విత్ గాడ్.
అలాగే గైడ్ చేశారు నన్ను. విధానంగా ఉండు, నిశ్చలంగా ఉండు, నిశ్శబ్దంగా ఉండు, శబ్దం శబ్దం ఆడావిడ ఆడావిడ చేయకు, ప్రశాంతంగా ఉండు. భక్తులందరూ
థ్యాంక్ యూ. ఎక్సలెంట్ లక్ష్మి, ఎక్సలెంట్, థ్యాంక్ యూ. ఓం శ్రీనాథ పరమాత్మనే నమః.